హలో, ఈరోజు మన ప్రత్యేక అతిథి శ్రీ భారతం శ్రీమన్ నారాయణ గారండి. ఆయన ఈరోజు మన మధ్య ఉండడం నిజంగా మన అదృష్టం, మనకు చాలా ఆనందకరం. ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయం మీద మన సదస్సు జరుపుకోవడం అన్నదే ఎంతో గొప్ప విషయం. భారతం శ్రీమన్ నారాయణ గారు సంస్కృతాంధ్ర భాషల్లో రెండిట్లోనూ పండితులండి. ఆయన చాలా పుస్తకాలు రాశారు. ముఖ్యంగా శ్రీ వివేక భారతం, వివేకానంద స్వామి జీవిత చరిత్ర పద్య రూపంలో రాశారు. వివేకానంద జీవిత చరిత్ర తెలుగులో వచ్చిన పుస్తకాలే తక్కువ, వాటిలో కూడాను అచ్చ తెలుగులో చక్కటి పద్య కావ్యంగా నాకు తెలిసి బహుశా వేరే వాళ్ళు ఎవరు రాయలేదేమో. వచనంగా రాశారేమో, పద్యకావ్యంగా చూసినట్టు ఇక్కడ తెలియదు నాకు. సో చాలా అరుదైన చక్కటి పుస్తకం. అలాగే రమణాయణం, రమణ మహర్షి మీద అలాగే పద్యకావ్యంలాగా రాశారు. చాలా చాలా చక్కటి పద్యకావ్యం, చక్కటి తెలుగు సాహిత్యం విషయం కూడా చక్కటి విషయం. అలాగే మిగతా చాలా పుస్తకాలు రాశారండి. పాంచాలి ద్రౌపది మీద, ఇది మనం మూడేళ్ల ముందర ఒక పుస్తకం గురించి అనుకున్నాం ద్రౌపది, ఇది అలాంటి ద్రౌపది కాదండి. ఇది నిజంగా ద్రౌపది మీద ఎంతో గౌరవంతో ఆవిడ పాత్ర గురించి చక్కగా. పాంచాలి ఇలా చాలా పుస్తకాలు రాశారు. వాటిలో ముఖ్యంగా మన అందరం సులభంగా చదివి ఆసక్తితో అర్థం చేసుకోగలిగేది కళ్యాణం కమనీయం. సో పెళ్లిళ్ళలో మంత్రాలు ఉంటాయి కదండి, వాటి గురించి, పెళ్లిళ్ళ గురించి చాలా చక్కగా రాశారు. సో ఇలాగా చాలా పుస్తకాలు రాశారు. కానీ గొప్ప విషయం ఏంటంటే వీటిని కూడా అమ్మడానికి పెట్టలేదన్నమాట, వాటికి మూల్యం లేదు. సో తెలుగు సాహిత్యం మీద, విషయం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా చదవగలగాలి అని వాటిని అమ్మడానికి పెట్టలేదు. అది చాలా గొప్ప విషయం, మనం చాలా గర్వించదగ్గ విషయం. సో ఇప్పుడు శ్రీమన్ నారాయణ గారు వివేకానంద స్వామి గురించి మన ఈరోజు మనం అనుకున్న విషయం, మత భారతీయ తత్వచింతన వివేకానంద, ఈ విషయం గురించి ప్రసంగిస్తారు. ప్రసంగం తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది కాసేపు. కాబట్టి ఈ ప్రసంగంలో దయచేసి నిశ్శబ్దంగా ఉంటే మనం ఆయన చెప్పేది వినొచ్చు. సో మధ్యలో మీకు ఏమైనా కావాలంటే స్నాక్స్ వెళ్ళి తెచ్చుకోండి, కానీ దయచేసి ఒకరితో ఒకళ్ళు మాట్లాడకండి, నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుంది. థ్యాంక్స్.
శ్రీమన్నారాయణ గారు, శరజ్యోత్స్నా శుద్ధాం శిశియుత జటాజోట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకురుం నత్వాం నత్వా కథమివ శతాం సన్నిదధతే మధుక్షీర ద్రాక్షామధురి మధురీణా ఫణితయః. కొంచెం గాత్ర సౌరభ్యం తక్కువగా ఉంది, ఎండలో పడి వచ్చాను. అంచేత మీకు నేను ఎంతవరకు నా యొక్క వాక్య విన్యాసాన్ని ప్రదర్శించగలను అనే విషయంలో కొద్దిగా సందేహాస్పదంగా ఉన్నది. అయినా నా యథాశక్తిగా వచ్చిన విషయానికి, వచ్చిన పని పూర్తి చేయడానికి న్యాయం చేస్తా. అమ్మవారి యొక్క ప్రార్థన చేస్తే ఇంకా నాకు బాధ ఏముంది, ఒక్కసారి తలుచుకుంటే చాలన్నారు ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు. సకృత నత్వా అమ్మనత్వా, ఒక్కసారి నీకు నమస్కారం చేస్తే చాలమ్మా. ఎలాంటి మాటలు వస్తాయి? మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ పణితయ. మధు క్షీర ద్రాక్ష వాటి యొక్క రసములు ఉండేటటువంటి మాధుర్యం ఏదైతే ఉన్నదో తీయదనం, ఆ తీయదనం అంతా ఆయన మాటల్లో, అవి ఆ వ్యక్తి యొక్క మాటలలోంచి జాలు వారవలసినదే అని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఆయన అలా పలికారు ఆవిడికి, ఆయనకు అలా పలికింది ఆవిడ. ఆ శ్లోకం చదువుకున్నటువంటి నాకు కూడా కొద్దిగా ఆ సంస్కారం ఉంది, పూర్తిగా లేకపోయినాను. వివేకానందుని యొక్క ప్రసంగం, ఆయన మీద ఏదైనా నాలుగు మాటలు చెప్పమని సభవారు ఆదేశించారు. రఘువర్మ గారు, ఆయన చాలా విజ్ఞానవంతుడు, చూశా వచ్చినప్పటి నుంచి చాలా విషయాలు. వివేకానందుని యొక్క విజ్ఞానంతో పాటు భారతీయ తత్వానికి తాత్వికమైనటువంటి చింతనను పూర్తిగా ఆయన అర్థం చేసుకుని అవగాహన చేసుకుని సిద్ధంగా ఉన్నారు. నాకు పరీక్షా స్థానం ఆయన. సరిగ్గా 120 సంవత్సరాల క్రితం వివేకానందుడు ఈ న్యూయార్క్ నగరంలో కూడా ఉపన్యాసం ఇచ్చాడు. చికాగోలో మొట్టమొదటి ఇచ్చారు, తర్వాత లాస్ ఏంజల్స్, డెట్రాయిట్, ఓక్లాండ్ చాలా భాగాల్లో తిరిగారు ఆయన. న్యూయార్క్లో కూడా ఇచ్చారు. 120 సంవత్సరాలు అయిపోయింది, అయినా ఈనాటికి నిత్య నూతనంగా ఆయన యొక్క బాణి, ఆయన యొక్క వాణి మన శ్రోత్రాలకి పేయంగానే చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది, అలా ఉంటుంది కూడాను. ఆయనే చెప్పారు వివేకానందుని యొక్క నా ఇప్పుడు నేను చేసినటువంటి నేను దేశానికి ఇచ్చినటువంటి సంపద ఎంతంటే 5000 సంవత్సరాల వరకు మళ్ళీ ఇంకో వివేకానందుడు పుట్టేంత వరకు ఈ యొక్క ఈ వాక్ సంపద, ఈ విజ్ఞాన సంపద ప్రపంచానికి ఇలాగ ఇలా కొనసాగుతూనే ఉంటుందని. 7 సముద్రాలు దాటి ఇవతలకు వచ్చి ఆనాడు వివేకానందుడు చేసినటువంటి ప్రసంగం ఈనాటి వరకు మీ హృదయాల్లో మారు మోగుతోన్నది అంటే అది ఆయన ఎంత గొప్పవాడు అనేటటువంటి విషయం కాదు. మీరందరూ అదృష్టవంతులు, ఈనాటి కూడా స్మరించుకుంటున్నారు. మా ఇప్పుడు ఇండియాలో భారతదేశంలో కొద్దిమంది ఉన్నారు, మేధావులు ఉన్నారు, మంచి విద్వాంసులు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, కానీ ఇంత శ్రద్ధగా వివేకానందుని యొక్క ప్రసంగాలకి ప్రత్యేకించి ఉపన్యాస వేదికని కల్పించడం అనేటటువంటి లక్షణం ఇక్కడ మాత్రమే నాకు కనబడడం చాలా గొప్ప విశేషం. మీ అందరి హృదయంలో ఆ వివేకానందుని యొక్క వాణి మారు మోగుతూ ఉన్నదనే మనం భావించాలి. భవ్యమైనటువంటి భారతీయ విజ్ఞానానికి మీరందరూ ప్రతినిధులు, నిజంగా ప్రతినిధులు, వివేకానందునకు వారసులు అని నేను పూర్తిగా చెప్పగలను. ఆ ఆనందంతో ఆ వివేకానందుని గురించి కొన్ని ఈ సమావేశంలో కొన్ని వాక్యాలు చెప్పవలసిన అవసరం ఉంది, దానికి న్యాయం చేస్తాను యథాశక్తిగా. వివేకానందుడు చారిత్రకమైన దివ్యావతారి, అది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చరిత్ర మనకి ఇచ్చినటువంటి, చరిత్రలో మనం పేర్కొనదగిన జ్ఞాపకం ఉంచుకోదగినటువంటి అవతారి దివ్యావతారి. దివ్యావతారి అనే విషయం మనకి రామకృష్ణ పరమహంస వారు ప్రత్యక్షంగా చెప్పారు. వివేకానందుని యొక్క జీవిత చరిత్ర కనుక మీరు గ్రంథాలు చదివి ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆ వివేకానందులు తన దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒకసారి ఇలా, రామకృష్ణ పరమహంస వారు మంచి గురువు, ఎలాంటి గురువు అంటే మొత్తం ఆయన దివ్యావతారి, పూర్తిగా తన యొక్క సామర్థ్యాన్ని, తన శక్తిని, తన యొక్క సేవ అంతటినీ కూడా వివేకానందుని వారసత్వంగా సంక్రమింపజేశాడు వివేకానందుల్లో రామకృష్ణ పరమహంస. ఆయన 3వ తరగతి చదువుకున్న అతి ఏమీ చేతకానటువంటి బడిలో చదువుకుని కాలక్షేపం చేసినటువంటి వ్యక్తి, మహావిజ్ఞానవేత్త అయి భగవంతుడితో అమ్మవారితో నిత్యం మాట్లాడడం ఎవరికి సాధ్యమండి? అమ్మవారితో నిత్యం మాట్లాడేవారు సంభాషణ రామకృష్ణ పరమహంస. అటువంటి రామకృష్ణ పరమహంస తీర్చిదిద్దినటువంటి వివేకానందుని యొక్క చరిత్ర సామాన్యమైనటువంటి విషయం కాదు. మనమందరం రామకృష్ణ పరమహంస శిష్యులు వేణి చేరడానికి వెళితే ఒక వివేకానందుడు మాత్రమే మిగులుతాడు. అందుచేత మరీ అంత వివేకానందుడైనటువంటి మహామేధావికి తప్ప, మేధావి అంటే మనం ఇంకో మాట చెప్పుకోవాలి, వేదవ్యాసుడు ఇందాక ఆయన చేసినటువంటి వాంగ్మయ సేవ ఇంతలంతా కాదు. భారతీయ తత్వం ఇది, భారతీయ సంస్కృతి ఇది, భారతీయులు ప్రవర్తించవలసిన రీతి ఇది, నీతి ఇది అని వేదవ్యాస మహర్షి మనకి నిర్దేశించి పెట్టారు. ఆయన చేసిన వాంగ్మయ సేవ ఇంతలంతా కాదు. ఆయన వేదములను విభజించుటే కాక విఎస్ విభజించుట అని అర్థం. వేదవ్యాసుడు వ్యాసం రాయమంటే విస్తరించడం కాదు, వ్యాసం అనగా విస్తారము కాదు, వ్యాసం అనగా విభజనము. అనంతా వై వేదా, ఎన్ని వేదములు ఉన్నాయి? అనంతములు, అనంత సంఖ్యను కలిగినటువంటి వేదములను విభజన చేసి ఇది రుక్కు, ఇది సామవేదం, ఇది యుసు, ఇది అధర్వణం అని ఆయన విభాగం చేయడం చేత కొద్దిగా ఆ భాగంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని అందిగుచ్చుకుని దాని యొక్క భావాన్ని మనం అవగాహన చేసుకోవడానికి అవకాశం కలుగుతోన్నది. లేకపోయినట్లయితే ఇంత బల్క్ మనం ముందు పెడితే ఏం ప్రయోజనం? అందుచేత ఆయన చేసినటువంటి ఉపకారం మొట్టమొదటిది అది. పురాణములు 18, ఉపపురాణములు 18, మహాభారతం 125,000 శ్లోకాలు చెప్పలేం ఆయన చేసినటువంటిది. ఆయన చేసినటువంటి మహాభారతం, ఆయన ఎట్టు పురాణములు అష్టాదశ, ఆయన చేసిన వాంగ్మయ సేవ ఇంత అంతా కాదు, బ్రహ్మసూత్రములను రచించాడు. అది నిజమైనటువంటి సేవ. ఇప్పటికీ కూడా సంస్కృతిక మూల కందములైనటువంటి, ఇందాక రఘువర్మ గారు చెప్పినట్లుగా, సంస్కృతిక మూలకాండం ఉపనిషత్తులే. వేదభాగం కూడా ఉన్నది, కర్మకాండ ఉన్నది, జ్ఞానకాండకి సంబంధించినటువంటి విషయమంతా ఉపనిషత్తులో నిక్షిప్తమై ఉన్నది. ఈ ఉన్నటువంటి ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని స్వీకరించినట్లయితే, అసలు మానవుల యొక్క పరమార్థం ఏమిటి, ఎందుకు జీవించాలి, ఎలాగ అసలు జీవించాలి, దానికి ఏమైనా అవసరం ఉందా, లేకపోతే పుట్టుట కిట్టుట అనే రెండు కార్యక్రమంలో మొత్తం అందరి జీవితాలు పూర్తయిపోవడమేనా, ఏమైనా సారాంశం ఉన్నదా, సార్థక్యం ఉన్నదా అని మనం పరిశీలన చేసుకోవడానికి వీలైనటువంటి విజ్ఞానాన్ని అందించినటువంటి ఉపనిషత్ గ్రంథాలు. అందుచేత ఆ ఉపనిషత్తులకు ఇది ఉపనిషత్తు, ఇది బ్రాహ్మణము, ఇది సంహిత, ఇది ఆరణ్యకం అని విభాగం చేసి, ఇది ఋగ్వేదము అని చేసినటువంటి వేదవ్యాస మహర్షి మొట్టమొదటి మేధావి. ఆయన మనకి సంస్కృతి జ్ఞాన ప్రదాత. ఆయన అందిపుచ్చుకుని దాన్ని విస్తరించి చేసిన శంకరాచార్యులు మహానుభావుడు ఆయన. అనంతర తరంలో శంకరుని చేసినటువంటి సేవ ఇంత అంతా కాదు, అతి స్వల్ప వయస్సులో ఆయన తర్వాత మూడో వాడు మన వివేకానందుడే కనబడుతున్నాడు తప్ప ఇంకెవరూ కనబడలేదు. అందుచేత ఈ వేదవ్యాస పరంపర, ఈ వేద పరంపర, ఈ వైదిక విజ్ఞాన వారసత్వం ఎవరికి ఉన్నది, వివేకానందుడు అందించాడు మనకి. దానిని మనం స్మరించుకుని ఆనందించాలి. వివేకానందుని యొక్క వివేకము ఆనందము రెండు కలిసి ఉన్నాయండి. వివేక వైరాగ్యం రెండు పక్షులు అన్నాడు. వివేక వైరాగ్యములు రెండు మానవుడు అనేటటువంటి జీవికి పక్షికి రెండు రెక్కలు, ఒకవైపున వివేకం రెక్క, రెండో వైపున వైరాగ్యం రెక్క. వైరాగ్యమే ఆనందం. ఆనంద జనకత్వం దేనిలో ఉంది, సరాగత్వంలో లేదు, విరాగత్వంలో ఉన్నది. కాని అందుకనే బైరాగి సన్యాసికి ఏం చెప్పారంటే, బెత్తడు గోచి సంసారికి చీరల పేచి. అందుచేత ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే ఏది నిజమైనటువంటి జీవితం? అయ్యా సన్యాసికి బెత్తడు గోచి సంసారికి చీరల పేచి. అందుచేత ఈ రకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ భార్యాపుత్రులను ఎలా ఏదో విధంగా సంతోషపెడదాం అనేటటువంటి తాపత్రయంలో జీవితాల్లో ఉండేటువంటి శక్తి యుక్తులన్నింటినీ కూడా ధారపోసి కాలక్షేపం చేసేసి చివరికి ఎంతవరకు విజయం సాధించిన దానికి ఇంకా మిగిలిపోయి, ఇంకా సాధించవలసిన విజయం ఎదరికి మిగిలిపోయి, పూర్తి కాక, సమన్వయం కాక, సంతృప్తి పరచలేక, అష్టకష్టాలు పడేటటువంటి జీవితంగా జీవితాన్ని గడుపుట వరం ఈ మానవుడికి ఉచితమా, అవసరమా, లేక దీనికి అధిగమించి అతిక్రమించి జ్ఞానక సంపదకి దాన్ని పురస్కరించుకుని తీర్చుకుని గురువులను ఆశ్రయించి సద్గ్రంథ పఠనం చేసి అనేక రకములైనటువంటి కృషి చేసి మనము మానవుడుగా లేక మానవుడైన వాడు మరి పుట్టరాదు, జ్ఞాపకం పెట్టుకోండి అంతే. ఇది మొట్టమొదటి సూత్రం. మానవుడిగా పుట్టాం, ఎన్ని జన్మలు పూర్తయ్యాయో, ఎన్ని రకములైనటువంటి తరములు దాటాయో, ఏ దుష్ట భావ అనేక రకములైన దాటిపోయి పైకి వచ్చినటువంటి మనం మానవులుగా పుట్టామంటే మరి పుట్టవచ్చా, పుట్టకూడదు? నెక్స్ట్ జన్మ దైవమే. మానవుడికి నెక్స్ట్ ఏమిటి, ఇన్ని పుట్టాం, ఏదో ఆదిమ మానవ రాతి యుగం అన్నాం, వృక్షయుగం అన్నాం, జంతు యుగం అన్నాం, మానవ యుగం అన్నాం. పోనీ చారిత్రకంగా సైంటిఫిక్ గా ఆలోచించిన, విజ్ఞాన శాస్త్ర పరంగా ఆలోచించిన ఈ దశలన్నీ దాటి వచ్చాం కదా. ఈ దశలు దాటిన తర్వాత ఇంకా నెక్స్ట్ దశ ఏమిటని ప్రశ్న పుట్టిందా? ఎప్పుడైనా మనకి పుట్టలేదు, 99 మందికి పుట్టలేదు, 100 మందికి కూడా పుట్టలేదు. ఆ పుట్టింపు చేసినటువంటి వాడు శంకరాచార్యులు, వివేకానందులు మొదలైన మహానుభావులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీళ్ళు పుట్టించాలి. తర్వాత మన గతి ఏమిటి? ఇంతటితో ఆఖరా. ఇది ఆలోచించడానికి తగినటువంటి విజ్ఞాన సంపదని, ఆ ట్రైనింగ్ని, ఆ శిక్షణని మనకి అందించినటువంటి మా వ్యక్తులు మహానుభావులు. వాళ్లలో వివేకానందుడు మనం లెక్క పెట్టుకోదగినటువంటి వాడు. రామకృష్ణ పరమహంస యొక్క వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇక్కడ ఎలా పుచ్చుకున్నాడంటే, చూద్దాం వారి యొక్క శిష్య సంపద కొన్ని పద్యాలు నేను రచించిన గ్రంథమైనా సత్యానికి దూరమైన గ్రంథము కాదు. ఎందుచేత ఇందులో చేరి వివేకానందుని గురించి చెప్పినప్పుడు ఏదైనా ఒక కల్పితమైన ఒక సన్నివేశం సృష్టించారంటే అది మీరందరూ ఊరుకుంటారండి. ఎక్కడ జరిగింది చెప్పండి, ఏ సంవత్సరం జరిగిందని అడగడానికి సిద్ధంగా ఉన్నారు మీరందరూ. అందుచేత ఏ సంఘటన అయినా సరే చక్కగా జరిగింది అని దాన్ని జరిగిన దాన్ని అందంగా జరిగినట్టుగా చెప్పడం మాత్రకే కవి యొక్క లక్షణం. కవిత్వం చేశామంటే ఆయన మీద ఒక గ్రంథం రచించామంటే ఒక పద్య గ్రంథం రచించాను. కోతన గారు రచించారు భాగవతం, మూలంలో లేకుండా రచించాడా? వ్యాసుడు రచించకుండా ఆయన కల్పించేశాడా? ఒకవేళ కల్పించినా ఏదో ఆ సందర్భానికి అందంగా ఉండడం కోసం కల్పించి ఉండి ఉంటాయి తప్ప అసలు మూలతత్వాన్ని మూల కథని జరగలేదు, జరగని దాన్ని జరిగినట్టుగా చెప్పడం అనేటువంటి జరగదు ఇది. అంచేత దీన్ని ఏమనాలి, చారిత్రక కావ్యములు అంటారు ఇటువంటి గ్రంథాలని. పురాణం కాదు ఇది. పురాణం అంటే పురాణ పురుషులు, అవతారాలు, వాటికి సంబంధించిన రాజులు, వారికి సంబంధించిన కథలు ఇవి కాదు. చారిత్రక పురుషులకు సంబంధించిన కావ్యం కాబట్టి హిస్టారికల్ పోయిట్రీ అని అనుకోండి కాసేపు మీరు. చారిత్రక కావ్యము, ఇందులో రామకృష్ణ పరమహంసకి దానికే సంబంధించినటువంటి సంబంధం. చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రంథ పద్యాలు ఉన్నాయి. అప్పుడప్పుడు చదివి వినిపిస్తూ ఉంటాను. ఇది చూసి చదువుతున్నారు మేస్టారు. ఉపన్యాసం అంటే చూడకుండా చెప్పాలి, దడదడ స్పాంటేనియస్ గా చెప్పాలి అనేటటువంటి భావం పెట్టుకోవద్దు మీరు. నేను పాఠం చెప్పడానికి వచ్చాను తప్ప ఉపన్యాసం చెప్పడానికి రాలేదు అని గుర్తు పెట్టుకోండి మీరు. కాసేపు నన్ను ఈ పీఠంలో కూర్చోబెట్టారంటే మీరందరూ నాకు శిష్యులు అనమాట. శిష్యప్రాయమైనటువంటి లక్షణంతో మీరు ఉండాలి. నేను గురుత్వం నేను నిలబెట్టుకోవాలి, గురుత్వం మర్యాదని. కాబట్టి లక్షణాలు కూడా పద్యములు వస్తాయి. రామకృష్ణ పరమహంస ఎలాంటి వాడంటే ప్రయాగ తీర్థం లాంటి వాడు అని వర్ణించాడు అనుకోండి కవీశ్వరుడు. ఎలాగండి ప్రయాగ తీర్థం? ప్రయాగ తీర్థం మూడు నదుల యొక్క సమ్మేళనం కదా, గంగా, యమున, సరస్వతి కదా. ఎవరు ఏది ప్రయాగ? రామకృష్ణ పరమహంస వివేకానందునికి ఈ మూడు లక్షణాలు ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? ప్రయాగ తీర్థం అని అన్నాము. భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, మూడోది ఏంటండి? జ్ఞానం అన్నా వైరాగ్యం అన్నా ఒకటేనండి. కర్మ అనుకోండి, కర్మ, భక్తి, జ్ఞానం వరుస వాటి యొక్క దశలు. కర్మ అనేటటువంటిది మనం మామూలుగా కానీ అనేక రకములైనటువంటి నిత్య కర్మలు చేస్తూ ఉంటాం, నైమిత్తిక కర్మలు చేస్తూ ఉంటాం, వీటినేటి కర్మ. వైరాగ్యం అన్న జ్ఞానం అన్న ఒకటేనమ్మా. సాధారణంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనేది ద్వంద్వ సమాసం చెబుతాం, కానీ ఈ ద్వంద్వ సమాస జ్ఞానం అంశమే వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే ఏమిటి? ఉన్న వస్తువుల మీద మమకారాన్ని తగ్గించుకోవడం, తగ్గించుకుందాం అనేటటువంటిది ఒక జ్ఞానాంశం. అందుచేత జ్ఞాన వైరాగ్యములు రెండు ఒకటే. కర్మ, భక్తి, జ్ఞానము దశలు మనం చేసేటువంటి మానవ జీవితం గడిపేటప్పుడు మనం అనుసరించేటటువంటి విధానం. కర్మ అంటే వైదిక కర్మలు, అవైదిక కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు అని రకములైనటువంటి కర్మ విజ్ఞానం ఉన్నది, దాని విభాగం అంతా ఉన్నది. భక్తి అని ఉన్నది. భక్తి అన్నాడప్పటికీ ఒక పరమేశ్వరుని యొక్క ఆకారాన్ని మనసులో ధ్యానించుకును, ఎదురుకుండా ఒక విగ్రహాన్ని పెట్టుకును, ఆరాధించి ఆయన్ని శరణు కోరి ఆయన యొక్క శక్తి ద్వారా మన యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి చేసేటువంటి విధాన ప్రక్రియ. జ్ఞానం అనేటటువంటిది ఈ రెండు లేదు అతిక్రమించిన మూడవ ప్రక్రియ. అది వైరాగ్యముతో కూడుకుని ఉండి ఇహలోకమునకు పరలోకమునకు సంబంధించి నిత్య అనిత్య వస్తు వివేకము, ఏది నిత్యము ఏది అనిత్యము, దేన్ని ఆశ్రయించాలి అని మనకి పరిశీలిస్తే మనకి వచ్చేస్తున్న ఆన్సర్ ఏమి సందేహం లేదు. అంతా మనం చేస్తున్న ఇప్పుడు నడకలో నిత్యత్వం, దీని నిత్యత్వం ఎంత ఉన్నది, దీని పాలు ఎంత, దీని పెర్సంటేజ్ ఎంత అని మనం భావించినట్లయితే నిత్యత్వం యొక్క పెర్సంటేజ్ చాలా తక్కువగా కనబడుతోంది. ఇది విచక్షణ జ్ఞానం. అప్పుడు గురువు యొక్క అవసరమవుతాయి. శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. మూడు ప్రక్రియలు ప్రయోగించాలి దీనికి జ్ఞానాన్ని సంపాదించడానికి. శ్రవణం పెద్దలు చెప్పినటువంటి మాటలు బుద్ధిమంతులుగా వినడమే, ఇప్పుడు మీరందరూ వింటున్నట్టు. మననం, మననం అంటే ఏం చెప్పారు సాయంత్రం, మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచించుకుంటారు ఏం చెప్పాడు ఈయన వచ్చి, ఏదో చెప్పేసేసాడు, ఏదో జేబులో పరసు, ఏదో వీళ్ళు పరసు ఇచ్చారు నేను జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు అది కాదుగా. ఆలోచిస్తారు, కొంతైనా ఆలోచిస్తారు. ఇంకేది మీ మీ శ్రోతృవర్గం ఉన్నదే, మీ ఎదురుగుండా నాకు కనపడే ఈ శ్రోతృవర్గం, ఈ శ్రోతృవర్గం సామాన్యంగా నేను భావించటం లేదు, అందరూ కూడా. అందుచేత రెండవది మననం, మూడవది నిధిధ్యాసనం అన్నారు. నిధిధ్యాసనం అంటే చెప్పిన దాని మీద గురి, ఆ గురి ఏర్పాటు చేసుకుని, లక్ష్యం ఏర్పాటు చేసుకుని దాన్ని నిరంతరం కూడా సాధనలో పెట్టుట. ఈ మూడు మార్గములు ఉంటే తప్ప, అంచేత ఇది ఉత్కృష్టమైన దశ. మొదటిది కర్మ, రెండవది భక్తి, మూడవది జ్ఞానం. దాన్నే వైరాగ్యం, దానికి జ్ఞానం అన్నా వైరాగ్యం అన్నా ఒకటే. అది వైరాగ్యం మూల కారణం, జ్ఞానం అనేది ఒక ప్రక్రియ. ఈ రకమైనటువంటి భావనలు అన్నిటిలోనూ కూడా భక్తి మార్గాన్ని అవలంబించినటువంటి వాడు, అమ్మవారితో సాక్షాత్తు సంభాషణ చేసిన వాడు, భార్యను కూడా కాళీమాతగా సేవించినటువంటి మహానుభావుడు రామకృష్ణ పరమహంస. ఆయనకున్నటువంటి దివ్య జ్ఞానం ఇంత అంతా కాదు. ఆయన దగ్గర శిష్యుడు శుశ్రూష చేసినప్పుడు కర్మ మార్గమును ప్రధానంగా పెట్టుకుని జ్ఞానాన్ని ఆలంబనంగా చేసుకుని ఈ రెండింటి యొక్క సమ్మేళనంతో తన జీవితాన్ని గడిపినటువంటి వాడు వివేకానంద. వివేకము, ఆనందము ఆయన పేర్లు రెండూ ఉన్నాయి. వివేకమేమో విచక్షణ చేత, జ్ఞానం చేత ఏర్పడినది, ఆనందమేమో ఫలితం. వివేకం సాధనమైతే ఆనందం ఫలితం. అయితే ఈయనకు ఉన్నటువంటి మొట్టమొదటి తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారా అనుకోకండి, ఆయన ఏదో పేరు పెట్టిన నరేంద్రుడు అన్నారు, అది కూడా మంచి ఉచితమైన పేరే. నరుల్లో ఇంద్రుడు నరేంద్రుడు మనందరికీ అధిపతి అండి ఆయన, ఆయన మనకి పాలకుడు, ఏమి సందేహం లేదు. మొత్తం భారతీయ జాతికి అంతకీ పాలకుడు ఎవరంటే ఆ సామ్రాజ్యాధిపతి, ఆ దేశాన్ని పరిపాలించినటువంటి ఉత్తమ పదవిలో ఉన్నటువంటి ప్రెసిడెంటో ఎవరో కాదు, వివేకానందుడే సరైనటువంటి పాలకుడని మనం భావించుకో. ఆధ్యాత్మిక వారసత్వం ఇచ్చినటువంటి వ్యక్తి మనకి పాలకుడు. మనకి సంపద ఏదో ఐశ్వర్యం ఇచ్చినటువంటి వ్యక్తి పాలకుడు ఎలా అవుతాడు? వాడు ఇవ్వడు. వాడు ఇంకా ఏమైనా ఉంటే వేసుకుంటాడు పరరాజ్యాల మీద, వాళ్ల మీద, వీళ్ల మీద. అందుచేత వాడు దురాశాపరుడు. కానీ ఒక నిజంగా జ్ఞానం ఇచ్చేటటువంటి వ్యక్తి గురువు అవుతాడు. అది రామకృష్ణ పరమహంస గారి యొక్క వారసత్వం. కొంచెం గాలి తక్కువగా ఉంది, ఏదైనా ఏర్పాటు చేయగలరా? ఏం చేద్దంటే కొంచెం చెమట పోస్తుంది మాట్లాడుతుంటే. లేకపోతే ఆ పని చేయండి, కొంచెం ఏదైనా ఒక్క పెసర. సరే, అది జరుగుతూ ఉంటుంది ఆ ప్రక్రియ. దానికోసం మనం ప్రసంగం ఆపక్కర్లేదు. ఇంకేతన ప్రవాహం పోకూడదు. వాక్కు ప్రవాహం ఆగిందంటే తర్వాత ఏం చెప్పాలో మాకు ఇది. అది మూడు నదుల సమ్మేళనము ప్రయాగ. ఏమేమిటి మూడు నదులు? గంగా, సరస్వతి, యమున. యమున నది భక్తికి చిహ్నం అండి. ఇంకేత శ్రీకృష్ణుడు, గోపికులు, ఆ భక్తి, ఆ చిహ్నము, దాని యొక్క ఆ కర్మ కార్యకలాపం అంతా కూడా అతి మధురమైనటువంటి మధుర భక్తి వారిది. యథా వ్రజగోపికానాం అన్నాడు నారదుడు. సూత్రాలు, భక్తి సూత్రాలు రచించి నారద భక్తి సూత్రం ఒక గ్రంథం ఉంది, ఎప్పుడైనా మీకు లభిస్తే చూడండి. అక్కడ చెప్పి సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప యథా వ్రజగోపికానాం అన్నాడు. వ్రజగోపికులు, వ్రజం అంటే గొల్లపల్లె. గొల్లపల్లెలో ఉండే గోపికులు ఏ విధముగా కృష్ణునికి తమ సర్వస్వము సమర్పణ చేసి తమ హావభావ విలాసాలన్నింటినీ కూడా ఆయనకి అంకితం చేసి తరించినటువంటి వ్యక్తులు కాబట్టి వాడు ఉత్తమ భక్తి అన్నారు నారద మహర్షి. అంతటి వాడు చెప్పినటువంటి సూత్రం అది. ప్రజగోపికల యొక్క భక్తియే నిజమైనటువంటి భక్తి. అంచేతన నవవిధ భక్తుల్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం మొదలైనటువంటి నవవిధ భక్తుల్లో ఆఖరి సఖ్యం ఆత్మనివేదనం అనేటటువంటి మాట చిట్ట చివరిది. పరాకాష్ఠకు చేరినటువంటి గోపికల భక్తి ఆత్మనివేదనం, తమను తాము సమర్పించుకున్నారు సర్వస్వాన్ని విడిచిపెట్టేసి. అటువంటి పరిస్థితుల్లో భక్తి అనేటటువంటి యమునా నది అనేటటువంటిది అనుకోండి, భక్తికి చిహ్నం, ప్రతీక, ఎగ్జాంపుల్. రెండవది కర్మ సిద్ధాంతం ఉంది కదండి, దానికి ఏమిటయ్యా అంటే సరస్వతీ నది అండి, మనకి తెలియదు అది. సరస్వతీ నదీ తీరంలో సౌనకాది మన పురాణ పురుషులందరూ ఋషీశ్వరులు సత్రయాగము చేస్తే ఆ సత్రయాగమునందు సూత మహర్షి పౌరాణికుడు ఎన్నో రహస్యాల్ని చెప్పాడు ఆయన. అందుచేత అక్కడ సత్రయాగం జరిగినటువంటి మెయిన్ సెంటర్ ఇది సరస్వతీ నది. అది మనకి ఇప్పుడు కనబడదు, అంతర్వాహినిగా ఉన్నది అని చెబుతారు. మన పాపమో పుణ్యమో తెలియదు, కానీ మొత్తం ఉందని మనం ఒప్పుకోవాలి. సరే, మూడవది గంగాభవాని. అమ్మా ఎంత పవిత్రమైందండి జ్ఞానగంగ. మనం మన భావాల్లో మన మేధల్లో మన మెదడుల్లో ప్రవహించేటటువంటి మన నాడుల్లో ప్రవహించేటటువంటి ప్రధానమైనటువంటి సర్వస్రోతస్సు ఇది గంగాభవాని. అంచేత జ్ఞానము భక్తి కర్మ, కర్మ సరస్వతీ నది, గంగా జ్ఞానం, భక్తి యమునా నది. ఈ మూడు నదులు కలిసినటువంటి ప్రయాగము నివయాన్నం నా భావన అది వివేకానందుని గురించి. భక్తి అను యమునా నది, భవ్యకర్మమును సరస్వతీ నది, తన ఎందు కలయు జ్ఞాన గంగాభవానికి ఆస్మదమైన దివ్యమైన ప్రయాగాఖ్యతీర్థమీవు. ప్రయాగ అనేటటువంటి పేరు కనే దివ్యతీర్థానివి నీవయ్యాని వివేకానందుని ఒక ట్రిబ్యూట్, ఒక రకమైనటువంటి కృతజ్ఞత, ఒక ప్రార్థన అందించాను నేను ఒకసారి. గ్రంథాంతంలో కనపడుతుంది నా దాంట్లో. అందుచేత ఇతడు దివ్యావతారి అని చెప్పుకున్నాను ఇందాక మొట్టమొదటి ఉపోద్ఘాతంలో. ఎట్లా దివ్యావతారి? రామకృష్ణ పరమహంస గారు వెల్లడి చేశారని. అయ్యా మీరు దేవుణ్ణి చూశారా? గురువు దగ్గరికి వచ్చి అడిగాడు. అయ్యా చూశానయ్యా, నిన్ను ఎలా చూస్తున్నానో దేవుణ్ణి అలా చూశాను, ఇంక నీకేమైనా సందేహం ఉంటే ఏమైనా అడుగన్నారు. అప్పుడు కానీ ముందు దేవేంద్రనాథ ఠాగూర్ అని రవీంద్రనాథ ఠాగూర్ గారు తండ్రి గారు ఉన్నారు వంగదేశంలో. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కొంచెం దివ్య జ్ఞాన సమాజం మొదలైనటువంటి ఏవో ఆయన కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు కొంచెం చేసి కొన్ని పై మెట్లకు వెళ్ళినవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే వెరీ గుడ్, నీకు జిజ్ఞాస కలిగిందయ్యా, అంటే తెలుసుకుందామని ఇచ్చ కలిగింది, నీ కళ్ళల్లో ఒకనొక తేజస్సు కనబడుతోంది, ఈ భావాన్ని డెవలప్ చేయి, నీ సాధునేత్రములుగా కనపడలేదు, ఒక జ్ఞాననేత్రముగా నీలో వికసించినట్టు కనపడుతోంది, కాబట్టి ఇంకా కొంతకాలాన్ని సాధన చేయన్నాడు. కానీ నాకు నేను దేవుణ్ణి చూశానని అనలేదు. మీరు దేవుణ్ణి చూశారని అడిగాడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి చూశానన్నాడు. ఆ ధైర్యం ఎంతమందికి ఉంది? దేవుణ్ణి మనం చూశామా చూడగామా? నేను చూశానన్నాడు అంతే. నిన్ను ఎలా చూస్తున్నానో, నీతో ఎలా మాట్లాడుతున్నానో, దేవుడితో నేను నిత్యం అలాగే మాట్లాడుతున్నాయి, నాకు అసలు దేవుడు ఇక్కడిక్కడే ఉన్నాడు, నువ్వు నీలోనే కనబడుతున్నాడు, నాకు అందరిలోనూ కనబడుతున్నాడు. అంత ధైర్యం హామీ ఇచ్చినటువంటి గురువు ఎక్కడా మనకి కనబడ్డ. అందుచేత అటువంటి రామకృష్ణ పరమహంస ఏం చెప్పారంటే, సాటి శిష్యులతో అడగడానికి వచ్చినప్పుడు, శిష్యరికం చేయడానికి వచ్చినప్పుడు, ఈ కుర్రాడంటే ఎవరనుకుంటున్నారు అని తక్కిన శిష్యులకి, ఆయన సమాధిలో వెళ్ళిపోయాడు, సమాధిలో కూర్చున్నాడు. సమాధులకు ఏమిటండి బాబు ఇది అని అడిగారు తక్కిన వాళ్ళు. ఆయన చెబుతున్నాడు, ఇతను సామాన్యుడైన కుర్రవాడు కాదయ్యా, అవతార పురుషుడు, దివ్యావతారి అని ఇందాక మొట్టమొదటిగానే ఆ కోవలో వాడు. సప్త మహర్షి మండలంలో ఒకసారి నేను నిశ్చలమైనటువంటి ధ్యాన సమాధిలో కూర్చుని అలా చూస్తుంటే, సప్త మహర్షుల యొక్క లోకంలో ఒకనొక దివ్యమైన నక్షత్రం యొక్క తేజస్సు, ఆ సప్త మహర్షి మండలం మనకు కనపడుతుంది, నాలుగు మంచం కోడులా ఉంటాయి, పైన తోకలా మూడు ఉంటాయి. ఎప్పుడైనా సప్తర్షి మండలం చూడ, ఆ మధ్య నక్షత్రం వశిష్ఠుడు, ఆ పక్కన మినుకు మినుకు మనకు అరుంధతి ఉంటుంది, అరుంధతిని చూసావా అంటే ఆరు వేలు అప్పు కనపడింది కానీ అరుంధతి కనపడలేదండి అన్నట్టు వాడు. అందుచేత ఈ ఆ దివ్య మహర్షుల యొక్క మండలంలో ఒకనొక దివ్య మహర్షి దగ్గరికి వెళ్లి ఒక బాల రూపంలో ఒక తేజస్సు వచ్చి ఆయన యొక్క సమాధి నుంచి బయటకు లాగుతుంది, చొరవ డిస్టర్బ్ చేస్తున్నా, అలర చేస్తున్నట్ట. ఏమిటి అలర అన్నట్ట ఆయన కళ్ళు తెరిచి ఆ సప్త మహర్షి మండలంలో ఒక మహర్షి. ఆయన ఏం చేశాడు, కిందకు వెళుతున్నాను నువ్వు వస్తావా అన్నట్ట. అయితే పద అన్నట్ట ఆయన. అప్పుడు ఆ బాలుని యొక్క రూపంలో ఆ మహర్షి యొక్క తేజస్సు మిళితమై ఏకరూపమైనటువంటి నక్షత్రాకారమును పొంది అలా ఆకాశ గగన వీధుల్లో సంచరిస్తూ కాళీఘటం, కాళీ కలకత్తా, ఇప్పుడు మన కోల్కట్టా అంటున్నారు అనవసరమైన పేర్లు ఇవన్నీ, కాళీఘటం అనే పేరు దానికి. అంచేత ఈ కలకత్తా కాళీఘటం అనేటటువంటి పుణ్యతీర్థానికి ఆ తేజస్సు వచ్చి వాలిందయ్యా. ఆ కుర్రవాడే ఈ కుర్రవాడు మీకు తెలియదు, నాకు నాకు తెలిసింది ఆయన యొక్క పుట్టుగా. అందుచేత ఈయన దివ్యావతారి సుమా సామాన్యమైన వాడు కాదు సుమా అని. సరిగ్గా అదే సమయానికి ఆ తల్లి భువనేశ్వరీదేవి ఒక బంధువురాలి బంధువు వర్గంలో ఉన్నటువంటి ఒక వృద్ధురాలిని తన తరఫున కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించడానికి పంపించింది. పుత్ర సంతానం లేదు అంతవరకు. ఏదో దైవ నిర్ణయం వల్ల కొంత ఆటంకం ఏర్పడింది. ఆ సమయం వచ్చింది. వచ్చేటప్పటికి ఆ ఈవిడికి ఇంటి దగ్గర ధ్యాన సమాధి పూజ చేసుకుని తను కూడా ధ్యాన సమాధిలో ఉంది. తన తరఫున పూజ చేయడానికి బంధు వృద్ధురాలు వెళ్ళింది. ఆ వృద్ధురాలు వెళ్లి పూజ చేసింది. అక్కడ గంటలు మోగాయి, ఈవిడికి గంటలు మోగాయి. వెంటనే ఈవిడికి గర్భంలో ఏదో ఒక తేజస్సు ప్రవేశించినట్టుగా ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ అనుభూతిని పురస్కరించుకుని ఆవిడ గర్భవతి అయింది. 9 నెలలకే మామూలుగా శిశువు పుట్టాడు. అక్కడ కవి ఏమంటున్నాడో తెలుసునండి, దట్ ఈస్ మీ. నేను శిశువు కోరిన ఆమెకు శివుడు పుట్టే, శివుడే ఈయన యొక్క గర్భంలో పుట్టాడు. శిశువు 3 అక్షరాలు ఉన్నాయి తీసుకోండి. శివుడు అందులో అక్షరం లోపించిన అక్షరం ఏమిటి? సు అనే అక్షరం. కాబట్టి వర శుభాకార లోపంబు వరలకుండా ఈ సు అనే అక్షరం కూడా అందులో ఉంది అన్నాడు. ఆకారంలో పెట్టేశాడు అన్నాడు. శివుని యొక్క తత్వం శిశువు అనే పదంలో, శివు అనేటటువంటి మాటలో శివుని యొక్క తేజస్సు ఆకారంలోను, సు అనే శుభా ఆకార లోపము వరలకుండా శివుడు కోరిన ఆమెకు శిశువు పుట్టే. ఆయన శిశువు కోరిన ఆమెకు శివుడు పుట్టే. శిశువును కోరినటువంటి భువనేశ్వరీదేవికి శిశువు పుట్టాడు అని చమత్కారంగా చక్కగా ఒక చిన్న ట్విస్ట్ చేశాం. వరడింగ్ ట్విస్టింగ్ ఉంటూ ఉంటుంది శబ్దాల్లో చమత్కారులకి. ఎందుచేతంటే యుద్ధం వల్ల భూమిలో వసుధలో సువర్ణం అంతా లోపి వధ మిగిలింది అన్నాడు ఒక ఆయన కవీశ్వరుడు. వసుధ అనే 3 అక్షరాలు తీసుకోండి, సు అనే వర్ణం తీసేయండి, ఏం మిగిలింది? వాధ. యుద్ధం వల్ల వసుధలో సువర్ణం అంతా పోయి వధ మిగిలింది. ఇలాంటి చక్కని కవీశ్వరులు ట్విస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇదే పుట్టినప్పుడు ఈ వివేకానందుని యొక్క సోమవారం నందు గుట్టాడిగిన ఉమా గుర్తుపెట్టుకోండి, ఉమాదేవి సహితుడైనటువంటి వాడు శివుడు. సోమవారం నాడు గుట్టాడు ఈయన. ఈయనలో తన అహంతత్వాన్ని అంటే తన యొక్క దివ్య తేజస్సుని సోమ మధ్యని కలిపాడు. సోహం అయిపోయింది చూడండి. మొట్టమొదటి ఉన్న సో, చివరి ఉన్నది మా, సోమ మధ్యలో అహం, సో అహం సోహం. సోహం తత్వం అండి, ఎంత గొప్ప తత్వం అండి. అందుచేత ఇలాంటి మాటలు సరదాగా కవీశ్వరులు అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం. అది మా చమత్కారం కోసం, శబ్ద చమత్కారం అనుకోండి. నిజంగాక జరిగింది కూడా అదే కాబట్టి, సమర్థనీయమైనటువంటి విషయం కాబట్టి దాన్ని కావ్యలింగాలంకారము అంటారు. అది శాస్త్రానికి సంబంధించిన విషయం, గ్రంథాలకు సంబంధించిన విషయం. ఈ రీతిగా దివ్యావతారి అనే విషయానికి మీకు అర్థమైపోయింది కదండి. వివేకానందుడు దివ్యావతారి. ఈ వివేకానందుడు అనేటువంటి వాడు గురువును ఆశ్రయించాడు. అయితే తల్లిదండ్రుల యొక్క శిక్షణ పొందాడు. ఎప్పుడు రామభక్తుడు, హనుమంతుడు అంటే చాలా భక్తి. హనుమంతుడి యొక్క పరాక్రమం, హనుమంతుని యొక్క బ్రహ్మచర్యం, 2 లక్షణాలు ఈయనకి బాగా ఆదర్శములుగా పెట్టుకున్నాడు. బ్రహ్మచర్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఒకసారి ఆయన సంగీత విద్వాంసుడు మంచి వేణిగుప్తుడు అహ్మద్ ఖాన్ అని ఇద్దరు వ్యక్తుల దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. అక్కడ కవి ఏం రాశాడో తెలుసునండి, సరి గా ని మా నిన్ని స్పని సరి పని పసన్న గమ ధని గ సాగ గ నీ నీ గరి మమ మా పని గా గ పదమని మా దారి సరి గ మా పా అని ఒక పద్యం రాశారండి. ఈ కవిత్వంలో ఉన్నటువంటి అన్ని స్వరాలే కదా మీకు వినపడుతున్నా. సరిగ్గా అని పని పని పసన్న గమ ధని గ సాగ గ నీ నీ గరి మమ్మ పని గాగా సరి పరి పరి ధామని సరిగ్గా పదమని మాపా అని. ఈ ఓ లక్ష్మీశ్వరుడా, సరిగా నీ పని పని పస నీ నీ యొక్క సామర్థ్యానికి అనుసరించి సరిగా మా పనిని నిగమధనిగా నన్ను సాగగని. నిగమములంటే వేదములు, వేదములే ధర్మగా కలిగిన వ్యక్తినిగా నన్ను వేదములే ధర్మగా కలిగిన మనం వేరే ధర్మాలు అక్కర్లేదండి. నిజమైనటువంటి మానవుడికి వేద వేదఖని, ఆ ఖనిలో పుట్టినటువంటి రత్నములే మంత్రాలు. ఆ మంత్రాలు గురువులు చేస్తున్నారు. అంచేత నిగమధనిగా నన్ను సాగగని, నన్ను సాగి నా జీవితాన్ని కొనసాగించవయ్యా. నీ గరిమమ మా పని గాగా, నీ గరిమమ నీ యొక్క గొప్పతనమే, మా పని కాగా మాకుండేటువంటి కార్యక్రమంలో నేను నెరవేరినట్లుగా సరిగా పరి ధామమని, అవే నాకు నేను మూలకందమని, సరిగా పదమని, సరిగ్గా నడవరా బాబు అని నన్ను ఆదేశిస్తూ సరిగా పదమని. మా పా, మా అంటే లక్ష్మీదేవి, పా అంటే పతి, లక్ష్మీదేవి పతి లక్ష్మీపతి. ఈ రకమైనటువంటి చమత్కారాలు కూడా పెద్ద చమత్కారాలు కవిత్వంలో పొడు పొడమని ప్రదర్శించడం కనపడుతుంది ఈ కావ్యంలో ఉంది. వివేక భారతం, మా ఇంటి పేరు భారతం, ఆయన వివేకానందుడు కాబట్టి వివేక భారతం అనే పేరు కూడా చమత్కారంగానే సరిగ్గా సరిపోయింది. భారతదేశం యొక్క ఖ్యాతిని నిలబెట్టినటువంటి వివేకానందుడు కాబట్టి ఆయన వివేక భారతుడు. ఆ రకంగా కూడా భారతదేశానికి మూల కందమైనటువంటి, సంస్కృతికి మూల కందమైనటువంటి వ్యక్తి వివేకానందుడు. ఈ వివేకానందుడు చేసినటువంటి గురు శుశ్రూషలో తల్లిదండ్రుల దగ్గర మొట్టమొదటి తల్లిదండ్రులు గురువు ముగ్గురే హితులు, లోకంలో మాతాపితరులు గురువు ముగ్గురే హితులు అన్నాడు అంతే చిన్నయసూరి గారు. చిన్నయసూరి అని పేరు ఎప్పుడని నేను ఉంటాను మీరు. మిత్రలాభము మిత్రభేదము సంధి విగ్రహం అని ఎప్పుడైనా చిన్నప్పుడు చదువుకుంటే మీరు సంస్కారం జ్ఞాపకాలు ఉన్నట్లయి. ఈ వయసు ఒక 30-40 సంవత్సరాల పైవాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది. కుర్రకారికి అవి చిన్నయసూరి అక్కర్లేదు, నన్నయసూరి నాన్నయ్య గారు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. అయ్యా లోకంబున మాతాపితరులు గురువు ముగ్గురే హితులు అన్నాడు అంతే ఆయన. మనకి హితులు ఎవరయ్యా అంటే మన తల్లిదండ్రులు, మన గురువు గారు. అందుచేత ఈ ముగ్గురు హితుల్లో మాత ఏం చెప్పింది, పిత ఏం చెప్పాడు, గురువు ఏం చెప్పాడు, ఈ ముగ్గురు చూసుకున్నట్టయితే వివేకానందుని యొక్క వ్యక్తిత్వం ఎలా తీర్చిదిద్దబడింది ఈ ముగ్గురు చేత, ఎలాగా సంస్కరింపబడింది అని మనం నిర్ణయించుకోవచ్చు. ఆయన ఏమంటున్నాడు, తల్లి ఏమందంటే చూడండి, ఎలాంటి మనకి మళ్ళీ ఒరే అక్కడికి వెళ్ళి అది పట్టురా, ఇక్కడికి వెళ్ళి ఇది పట్టురా, వాళ్ళ ఇంట్లో ఇది దొంగిలించి పట్టురా, ఇది వీళ్ళ ఇంట్లో ఇది దొంగిలించి పట్టురా అని నేర్పినటువంటి తోటకూర నాడే చెప్పేవి కాదు అని కూరికెట్టవాడు చివరికి. తోటకూర తీసుకొచ్చాడు వాడు ఓ రోజున, చాలా బాగుందని వండింది కూర, ఒరే ఇంకా పట్టరా ఇంకా పట్టరా, ఇంకోళ్ళ ఇంట్లో ఆనపకాయ కోశాడు, ఇంకోళ్ళ ఇంట్లో బీరకాయ కోశాడు, ఇంకోళ్ళు జామకాయ కోశాడు, మామిడి పళ్ళన్నీ కోసుకొచ్చాడు, చాలా బాగుందని వీడు శుభ్రంగా వినియోగించుకోవచ్చింది. వీడిని జైల్లో పెట్టాడు, ఒకటి రిపోర్ట్ చేశాడు వీడి. ఆ పళ్ళంగా అమ్మను పిలిచి దగ్గరగా పిలిచి, అమ్మ నీతో పనుంది రాగా గట్టిగా ఆవిడ చెవి కొరికి, దొంగముండా నువ్వు నన్ను తోటకూర నాడే చెప్పావు కాదు, తోటకూర నాడే చెప్పు ఉంటే ఈ గతి నాకు పట్టేది కదా అని ఆయనకి ఇచ్చిన బహుమతి, కొడుకు ఇచ్చినటువంటి బహుమతి చెవి కొరకడం అన్నమాట చివరికి. అటువంటి పరిస్థితులు కూడా మనకి మా భారతదేశ జీవితంలో కొంతమంది జరిగాయి. అలాంటి తల్లి కాదు ఎవరు, భువనేశ్వరిది. ఆవిడ ఏం చెప్పిందండి చూడండి, ప్రాణము పోయడునప్పుడైనా కాని సత్యవాగ్గుంఫన దార విడవక, ప్రాణాలు పోయినా సరే సత్యవాక్యాన్ని విడిచిపెట్టకూడదు. హరినైనా అతని మాటలలో సత్యము ఉన్నా శిరసావహించుట చెరగనేక, శత్రువైనా సరే వాడు అతని మాటల్లో కనుక సత్యం ఉన్నట్లయితే దాన్ని శిరసావహించుట జారనేక, శిరసావహించడం వదిలిపెట్టక. ఉరుల స్వాతంత్ర పరుల స్వాతంత్ర సత్పథమను జలధికి చెలియని కట్ట చేసేత కట్టక. చూడండి, పరుల స్వాతంత్ర సత్పథమను జలధికి, స్వాతంత్ర్యం అనేది ఒక సముద్రం అనుకోండి, అది ఇతరుల ఏడలు ప్రవహిస్తుంది. ఎప్పుడూ కూడా ఎదరవారి యొక్క స్వాతంత్రానికి మనం భంగం కలిగించకూడదు. చెలియని కట్ట అంటే దానికి ఒక అడ్డకట్ట అన్నమాట. సముద్ర ప్రవాహానికి ఎంత సముద్రమైనా కానీ చెలియని కట్ట గట్టు దాటిందనుకోండి మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లోలమైపోతుంది. అటువంటి చెలియని కట్టను ఎప్పుడు ఏర్పాటు చేయకు ఇతరుల యొక్క స్వాతంత్ర్యానికి అది. ఏమండి ఒరునకు అన్యాయంబు జరుగు పట్టుల వారిని ఉద్ధరించడు పని శ్రద్ధ మానక. ఎవరికైనా అన్యాయం జరుగుతుందనుకోండి వాళ్ళని ఉద్ధరించేటటువంటి మన మానవంతే. అనవరత ధైర్య మార్గమును అనుపరచి ఎప్పుడు ధైర్యం ఎప్పుడు విడిచిపెట్టద్ది. సతత ధర్మపదం మన ధర్మాన్ని విడిచిపెట్టద్ది. ఈ విధంగా సాటి మానవుల్లో ఉత్తమత్వంగా నీ ఎప్పుడు పైన ఒక గుప్పెడు వ్యక్తిపై బారు పైన ఉండవలసిందే నువ్వు. ఇంత 6 అడుగులు మనిషి అయినా సరే 6.5 నీది, 6 ఇంకో గుప్పెడు ఏమిటి ఈ నీతి జీవితంలో అన్నమాట. ఇంకా తండ్రి ఏం చెప్పాడండి, పుస్తకంబుల పురుగు, పుస్తకముల పురుగు అంటాం తెలుసునా మనకి తెలుగులో, వీడు పుస్తకాల పురుగురా అంటాం. అంటే పుస్తకాలు బాగా నవిలేసేసిన వాడు అనమాట. అందులో విజ్ఞానం అంతా కూడా అది ఒకటే కాదయ్యా, విజ్ఞాన జీవివై విలయమయ్యా. తండ్రి చెబుతున్నాడు శుష్క వేదాంతంబు శృతుల స్వల్పుట కాదు, చెవులు శుష్క వేదాంత వాక్యాలు బోడంతమంది చెప్తూ ఉంటారు, అదంతా మెట్ట వేదాంతం కింద లెక్క. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నిజమైనటువంటి వేదాంతము. బుద్ధిచే తర్కించి పొందుమయ్యా, కుల వర్గ భేదంబును అలవరించుట కాదు. కులవర్గ భేదం, వీడు ఉత్తమ కులుడు వీడు అధమ కులుడు అనేటటువంటి భేదం లేకుండా సర్వజన ఉపాస్తి అని చెప్పాడు. ఆస్తిపాస్తులు ఏం లేవండి అంటారు చూసారా. మనకి తెలుగు నేర్చుకోవాలంటే కొంతమంది మీరు తెలుగు కొన్ని తెలియదని చెబుతున్నాను నేను సరదాగా. ఆస్తి ఉపాస్తి రెండో పదం, ఆస్తిపాస్తులు లేవండి అంటే ఈ పాస్తి కాదు రెండోది, రెండు ఉపాస్తి ఉపాసన ధర్మము. వానికున్న ఆస్తి ప్లస్ ఉపాస్తి ఆస్తి ఉపాస్తి అని అవుతుంది. ఆ యణాదేశం అనే సంధిని అరిగించుకోలేక ఆస్తిపాస్తులు ఆస్తిపాస్తులు అంటున్నాం మనం, చాలా పొరపాటు. అందుచేత ఉపాస్తి చేయాలయ్యా. ఉపాస్తి అంటే ఉపాసన, ఉపాసన అంటే భక్తి. సర్వజనులను ఉపాసన చేయడమే ఆస్తి ఉపాస. సర్వజనం ఒక కులవర్గ భేదాన్ని పాటించవద్దు, అది నిజమైనటువంటి జీవన విధానం అని ఇంకొక మాట చెప్పాడు ఆఖరిని. అర్ధార్జనాపరుండై వర్తిలుట కాదు విశ్రాణితార్థివై వెలయుమయ్యా. అర్ధార్జన తెగ సంపాదిస్తున్నాడు, ఎన్నో కోట్లు సంపాదిస్తున్నాడు, సరిపోవటం లేదు, బ్యాంకు బ్యాలెన్స్ పెరిగిపోయింది, కానీ విశ్రాణితార్థి, విశ్రాణిత అంటే దానము చేయబడిన అర్ధి అర్ధులు యాచకులు కలవాడు. విశ్రాణిత అర్ధివై వెలయుమయ్యా, యాచకులు ఎవరైనా వస్తే సమృద్ధిగా వాళ్ళకి పెట్టి వాళ్ళ కోరికలను తీర్చి వాళ్ళకి నీ యొక్క సంపదని పంచిపెట్టవయ్యా అని ఆయన అర్ధనీతి ధర్మనీతి శాస్త్రనీతి అని చెప్పాడు. అందుచేత నిజమైన గురువు ఎవరు? తల్లి తండ్రి. ఇంకో గురువు ఉన్నాడు, అసలు గురువు రామకృష్ణ పరమహంస. ఆయన చెప్పినటువంటి కొన్ని ఉన్నాయి చక్కనటువంటి విశేషాలు. సరే, వైరాగ్య సంపన్నుడు అనే మాట చెప్పేసిన తర్వాత ఇంకా ఏమైనా చూద్దాం ముందు. వైరాగ్యము జ్ఞానం ఒకటని చెప్పుకున్నాం కదండి. ఈ జ్ఞానంలో వైరాగ్యం ఎలాంటిదంటే ఈయనకి ఇందాక నేను చదివాను, సరిగా నీ మాని నీ సరి పని పొస నిగమధనిక సాగక నీ నీ గరిమమ మా పనిగా సరి పరిపరి ధామమని సరిగా పదమని మాప. ఆ గానం ఎవరో ఒక అమ్మాయి పాపం నూతన వైధవ్య దగ్ధ అన్నాం, కొత్తగా పాపం భర్త పోయి ఆ రోజుల్లో పునర్వివాహాలు ఇలాంటి బాపతలు ఏం లేవు, అందరూ వంగదేశం బాగా ఆచార పరంపర 150 సంవత్సరాల క్రితం అనుకోండి. అంతే కదా 1863 అని చెప్పారు కదా, 1863 నుంచి లెక్క వేసుకుంటే 150 సంవత్సరాలు. 150వ సంవత్సరం వివేకానందుని యొక్క 150వ సంవత్సర మొత్తం ఏడాది ఏడాది ఏటికి ఏడాది కూడా ఆయన ఉత్సవాలు జరుపుకోమని మొత్తం యావత్ ప్రపంచానికి ఆ రామకృష్ణ మఠం వాళ్ళు అనుజ్ఞ ఇచ్చేశారు. ఇప్పుడు అదే కార్యక్రమంలో మీరు నిర్వహించుకుంటున్నారని నేను భావిస్తున్నాను. అందుచేత ఈ 150 సంవత్సరాల క్రితం ఆచార పరంపర మన సాంఘికంగా వంగదేశంలో చూసినట్లయితే ఏమైంది, ఆవిడ పాపం ఒక అమ్మాయి కొత్తగా పెళ్లి చేసుకుని కొత్త బాల్య వివాహాలు 8 ఏళ్లకి 9 ఏళ్లకి 10 ఏళ్లకి ఆ అమ్మాయి యుక్త వయస్కురాలైంది, 16 ఏళ్లు వచ్చాయి. మరి పురుషుని యొక్క వాసన కొంచెం ఏదో ఉంటుంది లోపల మనస్సులో, వాళ్ళని చూసి ఇతని గానం వింటుంటే ఈ అబ్బాయి చాలా బాగా పాడుతుండని ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ కిటికీలోంచి చూసి కాస్త ఈయనకేసి తొంగి చూడడం మొదలు పెట్టిందిరే. ఒక రోజున హఠాత్తుగా వచ్చేసింది, హఠాత్తుగా ఈయన దగ్గరికి వచ్చేసి ఎదురుకుండా ఏదో కొద్దిగా తన మనస్సులో ఉండేటువంటి కామనని వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేసింది. చేసేటప్పటికి ఈయన గమనించేశాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన చూడండి, ఏమంటాడో చక్కని పదం, అది వైరాగ్యం అంటే. బ్రహ్మచర్యం కూడా వైరాగ్యంలో చాలా ప్రధానమైనటువంటి విషయం. ఆయన వివేకానందుడు ఆపే ఆ మామూలు సామాన్యం మనమందరికీ మళ్ళీ వివాహం చే వివాహం చేసుకునే యొక్క స్త్రీ యొక్క పొందుని కోరినటువంటి వ్యక్తి ఏం కాదు. కాబట్టి ఆయన అంటున్నాడు, తల్లివిగా చెల్లివిగా చల్లని దయచూపు శివుని జడ నుండి వడిని త్రిళ్ళడి గంగమ్మవుగా ఉల్లంబును చల్లజేసుంటి ఎవరివో. నాకు తల్లిలా కనపడుతున్నావు, నువ్వు చెల్లిలా కనపడుతున్నావు, పవిత్ర పరలోకాల్ని పవిత్రం చేసినటువంటి గంగా భవానిలా కనపడుతున్నావు, ఎవరవమ్మా నీవు? నేను నీ వికారానికి హేతుభూతున్నయ్యాను కాబట్టి, నీకు మనోవికారం కలగడానికి నేను హేతు అయ్యాను కాబట్టి, కారణం అయ్యాను కాబట్టి నేను తక్షణం ఇల్లు విడిచిపెట్టేసి నా మకాం మార్చేస్తాను అన్నాడు. అంత దృఢ వైరాగ్యం, అది నిజమైనటువంటి వైరాగ్యం, బ్రహ్మచర్యానికి ప్రాతిపదిక వైరాగ్యం. అందుచేత ఆ గురువు గారి దగ్గర నేర్పినటువంటి నేర్చుకున్నటువంటి దాంట్లో బ్రహ్మచర్యం ఒకటి. తర్వాత తన శిష్యులకు చెబుతూ క్లీన్ గా మాట్లాడడం, అది ఏమి నిర్భయం లేను. అందుచేత ఒరే కాముడు ఉర్రూతలూపడి కాలమందు ఉచిత మనుచితమును భావం అదవదు. ఇప్పుడు కాముడు ఉర్రూపలూపుతూ ఉంటాడు కారు మనసు యొక్క మనసుని, ఉర్రూతలూగించే వయసులో ఏది మంచి ఏది చెడ్డ అనేటటువంటిది తెలియదు. కొంచెం జాగ్రత్తగా మీ ప్రవర్తన స్త్రీల విషయం. ఒక శ్లోకం ఉందండి సంస్కృతంలో, వేధా ద్వేధా భ్రమంజక్రే కాంతాసు కనకేషు చ తాసు తేష్వప్యనాసక్త సాక్షాత్ భర్గో నరాకృతి అన్నాడు. వేధ బ్రహ్మదేవుడు, ద్వేధ రెండు రకములుగా భ్రమంచక్రే లోకానికి భ్రమ కల్పించాట పురుషుల విషయం పురుషులకి, కాంతాసు కనకేషుచ కాంతల విషయమునందును ధనం విషయమునందును. ఈ కాంతా కనకను తాసు తేష్వపి అనాసక్త, ఎవడైతే అనాసక్తుడో వైరాగ్యము సంపన్నుడో వాడు సాక్షాత్ భర్గో నరాకృతి అన్నాడు. ఆయన సాక్షాత్తు భర్గుడు పరమశివుడు, మిగిలిన వాడు నరాకృతిలో ఉన్నట్టు నరాకారమును ధరించిన పరమశివుడు సుమా, మిగిలిన వాళ్ళందరూ కూడా సామాన్య మానవులు. అంటే ఆ రెండిటి విషయంలో భ్రమ ప్రమాదములకు లోను కాకండి అని ఒక చక్కని సూక్తి మనకు ఉన్నది. అదే ఈయన చెబుతున్నాడు, స్త్రీల విషయంబునందున స్త్రీల విషయంబునందున భ్రమను సృష్టించిన అభ్యయుని, అభ్యయుని అంటే బ్రహ్మదేవుడు, వారి 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 రెంటను తగులది ఎవ్వాని బుద్ధి, ఎవని బుద్ధి అయితే ఆ రెండు ఎందు తగులుకున్నదో వారు నరాకృతనున్న పరమశివుడు, వారలే నరాకృతనున్న పరమశివులు అని ఆ పద్యాన్ని చక్కగా గురువు గారు చెప్పినటువంటి ఉపదేశానికి అనుగుణంగా ఒక తేటగీతి పద్యంలో ఈ గ్రంథంలో మీకు కనపడుతుంది. ఈ రకమైనటువంటి ఉపదేశం గురువు గారి దగ్గర జరిగింది. అయ్యా నాకు మీరు ఎంత టైం ఇచ్చారు? ఎందుచేతంటే ప్రతి ఎంత వ్యక్తి అయినా సరే, ఎంత మంచి విషయమైనా సరే, మన భరించదగినటువంటి ఓపిక ఆసక్తి రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని నేను ప్రవర్తించాలి. ఇక్కడ నాకు తోచింది ఏదో నేను ఇక్కడ చెప్పేసినట్లయితే మీకు అన్యాయం చేసినట్లే. ఇప్పుడప్పుడు ఐదో ఎంత అయిందండి? ఇంకో 5 నిమిషాలు. అమ్మో అంత తక్కువ అయితే కష్టం. ఒక 10 నిమిషాలు చెప్పు, 10 నిమిషాలు చెప్పు. సరే, గురువు గారి దగ్గర ఉపదేశం పొందాడు. ఆయన యొక్క తేజస్సు అంతా గురువు గారు తన యొక్క తేజస్సునంతని నీలో ప్రవేశపెట్టేస్తున్నానయ్యా. ఆయన ఈయనేమో పరోక్షానుభూతిని పొందాడు. అపరోక్షానుభూతిని నాకు కావాలంటాడు ఈయన. అపరోక్షానుభూతి అంటే చాలా ఒక చక్కని నిర్వచనం ఉన్నది. మామూలుగా మన వేదాంతంలో పరోక్షంగా అంటే దూరంగా ఎక్కడో ఉన్న వ్యక్తులకు సంబంధించిన విషయం, అపరోక్షం అంటే ప్రత్యక్ష విషయం, ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తి. అనుభూతి అనేటటువంటిది ఎవరో చెబితే వచ్చేటటువంటిదిగా ఉండకూడదు, తాను స్వయముగా అనుభవించి ఆ దాని పరమాత్మ. ఇందాక చెప్పుకున్నట్టుగా శ్రవణ మనన నిధిధ్యాసనముల ద్వారా తన యొక్క వ్యక్తిత్వం యొక్క మూలతత్వాన్ని, సృష్టి యొక్క మూలతత్వాన్ని గమనించుకుని ఆత్మానుసంధానం అన్నాడు. స్వస్వరూపానుసంధానం భక్తిరుచ్యతే భక్తిరిత్యుచ్యతే బుధై, శంకరాచార్య వారి నిర్వచనం. స్వస్వరూప అనుసంధానం, స్వ తన యొక్క స్వరూపం అసలు తత్వం దాని యొక్క అనుసంధానం చేయడం, ఆలోచన చేయడం, దానికి సంబంధించినటువంటి విచారణ చేయడం, దానికి ఏ రకమైనటువంటి దారిలో పెట్టాలో అనేటటువంటి ఒక విధానం నిర్ణయించుకోవడం, ఇదంతా కూడా అపరోక్ష అనుభూతి. దీనినే నిర్వికల్పక సమాధి. నాకు సవికల్పక సమాధి, నిర్వికల్పక సమాధి అని రెండు రకాలు ఉన్నాయి. సవికల్పక సమాధి అంటే సమాధిలో ఉంటాం, ఒక ధ్యానంలో ఉంటాం, ఒక భగవంతుని ఏదో ఒక మనకి తెలిసినటువంటి వస్తువుగా విగ్రహంగానో ధ్యానించుకుంటాం. ధ్యానించుకుని కొంత తెలుసుకుని మళ్ళీ ఏవో ప్రాపంచికమైనటువంటి విషయాల పైన కూడా కొంత ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటాం, కొంత అటు కొంత ఇటు. ఇటువంటి వాడిని ఏమన్నాడు తెలుసునండి శంకరాచార్య వారు వివేకానందులు? వీళ్ళందరూ చెప్పేది ఒకటే, ఏమన్నాడంటే తన శరీరమును పోషించుకుంటూ తన జీవితానికి తనకు సంబంధించిన అవసరాలను సమకూర్చుకుంటూ వేదాంత విచారణ చేసేటటువంటి వ్యక్తి ఎటువంటి వాడంటే తన శరీరాన్నే, తన శరీరమే కదండి దేనికైనా ఆధారం, ఇది లేకపోతే విచారణ లేదు ఏమీ లేదు. కానీ దీనికే ప్రాధాన్యం ఇచ్చి దీనికి ప్రాధాన్యం ఇవ్వకపోయినట్లయితే వాని యొక్క జీవితం ఎటువంటిదంటే మొసలిని ఒక ఏటిలో మొసలిని ఒక తెప్ప అనుకుని దాన్ని పట్టుకుని దాని ఆ నదిని దాటడానికి ప్రయత్నం చేయడం లాంటిది. ఈ జీవితం అనేది ఒక నది అనుకోండి, మొసలి ఉన్నది, మొసలి తిరుగుతోంది అక్కడ క్రోకోడైల్, దాన్ని ఒక తెప్పగా భావించుకుని దాన్ని ఆధారంగా చేసుకుని దాని యొక్క సహాయంతో ఈ నదిని మనం దాటవచ్చు. ఈ సంసారం అనే నదిని అనమాట, ఈ జీవితం అనేటటువంటి నాది నదిని దాటించడం ఎంత అవివేకమో అంత అవివేకం అన్నాడు. అంచేత రెండుకి పడవల మీద కాలు ఉంచినట్లయితే ఆ పడవైనా ముంచవచ్చు, ఈ పడవైనా ముంచవచ్చు, ఏ పడవ ముంచినా మొత్తానికి ప్రమాదమే. అయితే రెండో పడవ ముంచినదే ప్రమాదం లేదు, ఆధ్యాత్మిక పడవ అది, ఇది భౌతిక పడవ. ఈ భౌతిక పడవ వైపు కాకుండా ఆధ్యాత్మిక చింతన వైపు మనస్సును మరలించుకున్నట్లయితే అపరోక్షానుభూతి మనకి సాధ్యమవుతుంది. ఎందుచేతంటే మానవుడు సామాన్య జీవుడు కాదు, స్వతంత్ర జీవి. ఈ స్వతంత్రుడు ప్రతివాడు, ఈ స్వతంత్ర లక్షణం ఎందుకు వచ్చింది? పరాధీనుడు కాదు, పరాధీనుడు అంటే అసలు కానీ భగవంతునకు బంటు. ఆ విషయం మాత్రం గమనించుకోకూడదు, అది మనం ఇక్కడ అనేక సార్లు చెప్పాడు. అందుచేత ఈయన కొంతమంది చెబుతున్నారు, ఈయన కొన్ని చోట్ల ఈయనే ఉపదేశాలు చేశారు, అది మనం చూసుకోవాల్సింది. దేని ఈ ప్రధానమైనటువంటి విషయం అప్పుడు ఎప్పుడైతే అపరోక్షానుభూతి ఏర్పడుతుందో ఈ అపరోక్షానుభూతికి ఫలితం సర్వమానవ సౌభ్రాతృత్వం. ఆ వ్యక్తిలోనూ పరబ్రహ్మ ఉన్నాడు, ఈ వ్యక్తిలోనూ పరమాత్ముడు ఉన్నాడు, ఈ వ్యక్తిలోనూ పరమాత్ముడు ఉన్నాడు, అందరిలోనూ భగవంతుడు ఉన్నాయనేటువంటి భావం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు తాను ఎదరవాడు, ఇంక ఎవరికీ శత్రువు లేదు. ప్రపంచం అంతా జ్ఞానమయంగా ఆనందలోకంగా కనపడుతుంది. ఎంత క్రూరుడైనా సంహరించడానికి మీదకు వచ్చినా వాణ్ణి కూడా పరబ్రహ్మగా చూడగలిగిన ఒక రకమైన సంస్కారం మన హృదయంలో ఏర్పడినప్పుడు ఆనందం కాక ఇంకేముందండి? ఒక సాధు పురుషుణ్ణి, ఒక ఉత్తముడైనటువంటి వ్యక్తిని ఎలాగా గౌరవిస్తాం? మన శత్రువును కూడా గౌరవించేటటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో అది నిజమైనటువంటి అపరోక్షానుభూతికి ఫలితం అన్నారు వివేకానందులు. వివేకానంద జ్ఞాన యోగం అనే గ్రంథం ఉంటుంది చూడండి తెలుగులో, అందులో రచించారు ఆయన. వివేకానందుల యొక్క జ్ఞానయోగము అనే గ్రంథం, అది రామకృష్ణ మిషన్ వాళ్ళు ఇప్పుడు ప్రచురించారు. ఆ గ్రంథంలో విషయం నేను చెబుతున్నాను ఇక్కడ. అందుచేత ఈయనేమి చెప్తున్నాడంటే దీన్ని ఈయన ఆశ్రమం స్థాపించాడు, విదేశాలకు వెళ్ళాడు, న్యూయార్క్ అక్కడ షికాగోలో మాట్లాడాడు. వాళ్ళందరినీ చికాగో అంటే నాకు జ్ఞాపకం వస్తుంది, చికాకు చాలా చికాకుగా ఉందిరా అబ్బాయి అంటాం. వాళ్ళందరూ చికాకు పరి చేశాడు, వాళ్లకు ఉన్నటువంటి మత విషయంలో కల్లోల పరి చేశాడు. ఒక హిందూ ధ్వజాన్ని స్థాపించుకొచ్చాడు జెండాని, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మఠస్థాపన చేశాడు. మఠస్థాపనలో శిష్యులకి ఎంతో హితబోధ చేశాడు. ఆ బోధ చేసిన వాళ్లలో ఆయన ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే దీన జన రక్షణోదార దీక్షపూను మానవుడు మానవుడు కాడు మాధవుండు. సామాన్యుల్ని మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవాడి, మనకి బాగా దీనావస్థలో ఉన్నటువంటి వాడిని, మన కళ్ళ ముందు కనబడేటువంటి వాడిని ఉద్ధరించడానికి మొత్తం మఠం యొక్క ఆస్తి అంతా అమ్మేస్తానన్నాడు. ఇంత ఆయన చూసుకోండి ఆయన జీవిత చరిత్రలో, ఇందుకు వీళ్ళు కూర్చుని బోళ్ళంత మంది దగ్గర ఇంత కష్టపడి నేను ఇన్ని దేశాలు తిరిగి సంపాదించి బోళ్ళంత మా ఆశ్రమం చేశాను, వీళ్ళకి ఈ దీనులకి ఏమైనా సాయం చేయగలుగుతున్నామా? చేసినప్పుడే మన నిజమైనటువంటి సన్యాస జీవితం, మా ఆశ్రమ జీవితానికి సార్థక్యమైన శిష్యులందరికీ కూడా ఆయన హితబోధ చేస్తూ ఉండేవాడు. కాబట్టి దీని అనుష్ఠాన వేదాంతము అన్నారు. వేదాంతం అందరూ చెబుతారు, ఆత్మ పరమాత్మ దీని యొక్క జీవాత్మ ఏదో ఉపనిషత్తు జ్ఞానం ఏదో బ్రహ్మసూత్రాలు అని అన్నాం అనుకోండి, అది కాదయ్యా.
వేదాంతం నువ్వు ఏదైనా ఆచరణలో పెట్టావా, ఆచరణలో పెట్టిన భాగం మాత్రమే నిజమైనది. దీని అనుష్ఠానము, అనుష్ఠాన వేదాంతము, అనుష్ఠాన వేదాంత గ్రంథ పఠనాన ఎరుగంగగాని విద్య. గురుడు దీనికి దీనికి ఇంకా అయిపోయిందిగా చివరికి, ఇది వేస్ట్. గ్రంథ పఠనాన ఎరుగంగ పడయంగగాని విద్య, గురుడు చెప్పక చూపిన గొప్ప విద్య. మన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస చెప్పకుండా మనకి చూపిన, తన జీవితం ద్వారా చూపి చేసి చూపి ఆచరించినటువంటి గొప్ప విద్యయా అబ్రమీ అనుష్ఠాన వేదాంత విద్య అన్నాడు. అందుచేత ఈ అనుష్ఠాన వేదాంత విద్య ఉన్నదే, దీనిని మనం ఆచరించినట్లయితే ఏదైనటువంటి సాధ్యం చేసుకోవచ్చు. అందుచేత దేశద్రోహి అలా ఎవడైతే దీనజనులను కాపాడడో, దేశద్రోహులు అనంగ వేర కలరే, ఇంకా వేరే ఉన్నారా దేశద్రోహులు? దీన ప్రజానేక చిత్త ఆశాలేశ ముకింత ఎన్నక ధనాశావేశ సంరబ్ధి ప్రాశస్త్యం నిత్య నిర్ధన నిత్య నిర్ధన జన ప్రావీణ్యం ఆత్మోన్నతాధీశత్వ స్థిరత ప్రయోజన సమృద్ధిని కూర్చోవారని. చాలా సంస్కృత సమాసాలు మాట్లాడేశారు బాబోయ్, ఇంత కఠినంగా ఉందేమనుకోకండి, చాలా తేలిక. సంస్కృతం అంతా తేలిక భాష లేదు, మీకు పందెం కాసి చెబుతాను. సంస్కృతం అంతా తేలిక భాష లేదు. ఇండియాలో కూడా చాలా మంది ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ తీసుకుని 100కి 100 మార్కులు సంపాదించి ఇంజనీరింగ్ విద్య నేర్చు ఇంజనీరింగ్లో సీటు సంపాదించి అమెరికా వస్తున్నారు వాళ్ళు. తెలిసిందా? ఏని వల్ల అది విద్య, నా మూల విద్య అండి అమృతం. దాంట్లో ఉన్నటువంటి అమృత స్రావం ఇంకోటి లేదు అక్కడ. అందుచేత సంస్కృత సమాసం దీర్ఘంగా వేసేశారు పంతులు గారు అనుకో, కవి గారు అనుకోకండి. దేశద్రోహులు అనంగ వేర కలరే, దేశద్రోహులంటే వేరే ఉన్నారయ్యా. దీన ప్రజ అనేక, దీన ప్రజల యొక్క సముదాయం, అనేకం అంటే సముదాయం. చిత్త ఆశాలేశముకింత ఎన్నక, వాళ్ళ మనసులో ఉండే ఆశాలేశం, చిన్న చిన్న విషయాలు తీరితే చాలు వాళ్ళకి. ఏదో పొట్టకూటి కోసం, ఆ జీవన ఆ రోజు గడవడం కోసం, ఆ క్షణం ముందుకు వెళ్లడం కోసం వాళ్ళ ఆశాలేశము. ఆశాలేశముకింత ఎన్నక దేశద్రోహులు ఎవరైతే వారి యొక్క ఆ దైన్యావస్థని తమ యొక్క ఔన్నత్యం సాధించుకోవడం కోసం ఉపకరణంగా ఎవరు ఉపయోగిస్తారో వాళ్ళు నిజమైనటువంటి దేశద్రోహులు. అర్థమైంది కదండి అని ఆయన ఉపదేశం చేశారు. ఈ విధమైనటువంటి ఉపదేశాలు మామూలుగా సామాన్యమైనటువంటి ఉపదేశాలు కాదు. ఆయన చెప్పినటువంటి వాటిలో ఇంకా ఒకటో రెండో నాకు సంగీతే కానీ సంతృప్తి లేదండి. కరువు వచ్చింది, గోరక్షణ కరువు వస్తే ఆ కరువు వల్ల దాని యొక్క బాధ ఎలా ఉంటుందంటే చూడండి. ఒక తల్లి, పాపం పేదరాలైనటువంటి ఒక తల్లి ఆ పద్యాన్ని కరుణరసంగా చాలా మంది ప్రశంసించారండి మా భారతదేశంలో. ఈ పద్యం విని మీరు కూడా ప్రశంసిస్తారని చెబుతున్నాను. పాలకు ఏడ్చునట్టి పసిబాలుర నోళుల వాడి వత్తలై ఉదేలు కుశంబులుంచి దురపిల్లెడు తల్లుల అశ్రుధారలే ఓలి కుశంబులంబడ పయోమృతధారలయన్ భయం భ్రమంబుతో బాలురు సప్పరించి రుచి పట్టక వీడి చెజింతురు ప్రాణములు. పాలకు ఏడ్చునట్టి పసిబాలుర నోళుల, పాల కోసం ఏడ్చేటటువంటి తంటి పిల్లలు ఉన్నారు పాపం, కరువు కాటకాల్లో భరించేస్తున్నాడు, ఏమీ లేదు తండ్రికి, తల్లికి ఏమీ లేదు, ఎముకలు ఏమో శల్యములు శల్యావశిష్టురాలయ్య ఉన్నది పాపం. వాడి వత్తలై రేలు కుచంబులుంచి ఎండిపోయినటువంటి స్థనాలని పాపం ఆ బాలుడి యొక్క నోట్లో పెడితే వాడు నోట్లో పెట్టి ఏడుస్తుందట. ఆ దుఃఖాశ్రువులు అవి వక్షస్థలం మీదుగా వాడు నోట్లో పడుతున్నట్టు పాపం పాలు అనుకుని వాడు పాల ఇవే పాల బిందువులు అనుకుని చప్పరించి రుచి పట్టక వీడి చెజింతృ ప్రాణం వదిలేస్తున్నట్టు. ఇలాంటి కరువు కాటకాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో పేదల యొక్క జీవితం నడుస్తుందంటే మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి అని శిష్యులందరినీ చెప్పి ఆ రకమైనటువంటి శిక్షణ ఇవ్వడం చేత ద్వారా మఠంలో నేడు రామకృష్ణ మఠములనే పేర కలిగిన చేసేటటువంటి సాంఘిక సేవ, సామాజిక సేవ, ఆ కార్యక్రమముల యొక్క మనం చూస్తుంటే అద్భుతంగా కనబడతాయి. మన మనలో అందరూ పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన యొక్క అనుష్ఠాన వేదాంతమే మనకి శరణ్యము, గ్రంథ వేదాంతమును కాసేపు పక్కన పెడదాము అని చెబుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. ఇంకా టైం ఉంటే ఇంకా చెబుదును కొన్ని విశేషాలు చాలు. ఇంకేతంటే డోసు ఎక్కువ అవ్వకూడదు.
హలో హలో, అక్కర్లేదు కదా, కానీ మైక్ అందుకు కాదండి, రికార్డ్ అవుతుంది ఆడియో, మళ్ళీ వెబ్సైట్లో పెట్టాలిగా అందుకోసం. చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది నిజంగా. పద్యాలు వింటుంటే ఇంకా అలా వింటుంటే ఇంకా చాలా బాగుంటుందని, కానీ మనకు సమయం లేదు. ఆ పుస్తకం నేను కొంతవరకు చూశాను, మీకు కూడా సాఫ్ట్ కాపీ పంపించాను ప్రతి ఒక్కరికి, చూశారని ఆశిస్తున్నాను. సో మీకు సమయం ఉన్నప్పుడు తప్పకుండా చదవండి, చాలా చక్కటి పద్యాలు.
దాని మీద చర్చ చేసి దాని మీద క్విజ్ పెట్టండి అది
చెప్పండి. నిజంగా మనం చాలా గర్వించదగ్గ విషయం అండి, చాలా సంతృప్తిగా ఉంది. మనం ఎన్నో సదస్సులు జరుపుకున్నాం, కానీ అటు సాహిత్యంతో పాటు ఇటు మన తత్వ విషయం కూడాను, మన భారతీయ తత్వ విషయం గురించి, వివేకానంద గురించి కూడా మన సదస్సులో ఒక విషయంగా తీసుకుని జరుపుకోవడం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత ఈ అవకాశం ఇచ్చింది మన అపర్ణ గారండి, ఆవిడికి ధన్యవాదాలు చెప్పాలి. న్యూజెర్సీలో ఉంటారు, భారతం శ్రీమన్నారాయణ గారి గురించి మనకు తెలీదు. అపర్ణ గారు మన శ్రీనాథ్ గారికి చెప్పి ఆ విధంగా మనకి అవకాశం దొరికింది. చాలా ధన్యవాదాలు.
ఆ న్యూయార్క్ పట్టణంలో మళ్ళీ ఇంకోసారి నన్ను ప్రసంగం, వివేకానందను గురించి ప్రసంగించడం అనేటటువంటిది కేవలం నా అదృష్టమే. అది మీ సభవారు కల్పించినటువంటి ఒక దానికి నేను కృతజ్ఞుడిగా ఉంటున్నాను ఇప్పుడు పూర్తిగా.
ఇప్పుడు మన సదస్సు తరపున చిన్న పురస్కారం అండి, ఆయన్ని మనం గౌరవించుకోవడానికి. తిరుమలరావు గారు, సో మీకు తెలుసు కదండి, మన తెలిసిన సదస్సు అంటే ఇది ఒక సంఘం కాదు, మనకు ఎలాంటి ఆర్థిక బలం ఇలాంటివి లేవు, మనకున్న బలమంతా తెలుగు భాష మీద, సాహిత్యం మీద ఉన్న అభిమానం మాత్రమే. సో అభిమానం చాలా ఉంది, దాన్ని ఇప్పుడు మనం ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేనండి, ఇప్పుడు రండి మీరు అపర్ణ గారు మాట్లాడతారు. అది నాకు ఆలోచన వచ్చిందండి, ఇప్పుడు వివేకానంద గురించి మాట్లాడారు, అదేవిధంగా రమణ మహర్షి గురించి కూడాను. ఆయన చాలా ఇలాగే చక్కటి కావ్యం రాశారు, తప్పకుండా దాని గురించి కూడా మనం వింటే బాగుంటుంది. సో ఈసారి మళ్ళీ ఇది అపర్ణ గారికి విన్నపం, ఈసారి మళ్ళీ వస్తూ ఉంటారని మా కోరిక. ఈసారి వచ్చినప్పుడు రమణ మహర్షి మీద ఇలాగే చక్కటి ఉపన్యాసం ఇస్తే మనకు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏమంటారు మంచి అపర్ణ గారు?
తెలిసిన సదస్సు సభ్యులందరికీ నమస్కారం. నాకు శ్రీనాథ్ గారు లాస్ట్ ఇయర్ పరిచయం, నాట్స్ పుస్తకం వల్ల సౌనీర్ చేసిన రోజుల్లో అప్పుడే ఆయన చెప్పారనమాట, మాకు తెలిసిన ఒక ఆర్గనైజేషన్ ఉంది, మేము బాగా జరుపుకుంటుంటామని. సరే, మా నాన్నగారు ఈ దేశం వస్తున్నప్పుడు నేను ఆయన ఎలా ఆయనకి కాలక్షేపం కలిగించాలనుకోవడంలో నా ఆయన సాహిత్యం గురించి నాకు పుట్టినప్పటి నుంచి తెలుసు. నేను కూడా తెలుగు సాహిత్యం చదివానంటే, తెలుగులో పిహెచ్డీ చేశారంటే మా నాన్నగారు. మా అమ్మగారు కూడా తెలుగు టీచర్ గా పనిచేశారు. సరే, నాకు తెలిసినంత వరకు ఆయనకి ఇష్టమైన దాంట్లో ఆయనకి కొంత కాలక్షేపం కలిగించాలని నేను శ్రీనాథ్ గారితో కన్సల్ట్ చేయడం జరిగింది. తర్వాత రఘువర్మ గారి పరిచయం అయింది. ఆ విధంగా మా నాన్నగారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే ఇంత దూరం రాగలమా అనేది మా నాన్నగారు ట్రాఫిక్ అది బాగాలేదు అది ఇది అని కూడా అనుకున్నా కూడా మీరు ఇక్కడికి వచ్చాక మీకు ఆ ఫీలింగ్ ఉండదని చెప్పేసి నేను ఆయన్ని భరోసా ఇచ్చి తీసుకొచ్చాను. అంతకంట గొప్ప సుహృద్భావ వాతావరణం ఇక్కడ నాకు కనిపించింది. మీ అందరికీ కృతజ్ఞతలు.
ధన్యవాదాలండి అపర్ణ గారు. సో ఈసారి మళ్ళీ రమణ మహర్షి గురించి, బహుశా ఈసారి మళ్ళీ ఇండియా నుంచి వచ్చినప్పుడు దైవదయ తప్పక గుర్తుపెట్టుకోండి. కాబట్టి వచ్చే సంవత్సరానికి ఎప్పుడు మీరు ఇక్కడికి వచ్చినా కూడాను మా సదస్సు ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. అవును, సంతోషం. ఓకేనండి, ఇక చివరి కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం, మనం అంతా ఎదురు చూస్తున్నాం. పిల్లలు ఎక్కడ ఉన్నారండి? బయట అందరినీ పిలుచుకోరండి. బయట ఎవరైనా పైన ఎవరైనా ఉంటే అసలు అందుకనే ఏమండి, అంటే సమయం తక్కువ ఉంది కానీ ఇంకొక 5 నిమిషాలు పడుతుంది పిల్లల ఇది. కాబట్టి ఈలోగా మీరు ఎవరైనా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగదలుచుకుంటే తప్పకుండా అడగండి. హలో,
సద్గురు ప్రాప్తి పర్వంలో మొదటి
పద్యాలు ఉన్నాయి మరి అక్కడ, అందుకని
క్లుప్తంగా
మీకు అవకాశం లేదనే ఉద్దేశంతో ఆ ఘట్టం వినిపించలేదు మీకు. ఆయన చూడండి, చాలా చక్కని తెలుగు మాటలు మీకు అర్థమయ్యేటట్టుగా కూడా ఆ సంఘటన నేను రచించాను. వచ్చాడు ఆయన దేవుణ్ణి చూద్దామని, ఆయనకి పట్టుదల కలిగింది స్వామి వివేకానందకి. గురువుగారి దగ్గరికి వచ్చారు, 18 ఏళ్ళు కుర్రాడు ఆయన, బీఏ చదువుకుంటున్నాడు. బీఏలో అప్పుడు కొత్తగా 1st ఇయర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. ఆ సందర్భంలో వచ్చాడు. వచ్చి అప్పుడు ఆయన అన్నాడు, చంద్రు పొడుపును సూచిన సందరమట్లు, సముద్రానికి చంద్రుడిని చూస్తే ఆనందం. ఈయన సముద్రం లాంటి వాడు ఎవరు? రామకృష్ణ పరమహంస. ఈయన చంద్రుడు లాంటి వాడు వివేకానందుడు. అంత ఆనందం కలిగిందిట ఆయనకి. అన్య దేశాగత ఆప్తుని అరసినట్లు, విదేశాల నుంచి ఎవరైనా వస్తే ఆప్తుడు, అన్య దేశ ఆగత ఆప్తుడు. ఆప్తులు ఎవరైనా బంధువులు విదేశాల నుంచి మనకు ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. ఇప్పుడో 10 సంవత్సరాల క్రితం చూశాం, అటువంటి వాడు ఇప్పుడు కనపడ్డాడు, ఎంత ఆనందం కలుగుతుంది. అట్లాగా ఎదురు చూసిన పెన్నిధి ఉదవినట్లు, ఒక పేదవాడికి పెన్నిధి లభించినట్లుగా, నిన్ను చూస్తే నాకు అటువంటి ఆనందం కలిగిందయ్యా అన్నాడు. అన్న తర్వాత ఏదైనా ఒక పాట పాడిన ఆయన అన్నాడు. ఈయన మంచి పాటలు పాడేటటువంటి వాడు, ఇందాక చెప్పాను కదా. అందుచేత ఒక పాట పాడాడు. పాటకు పాడిన తర్వాత సంతోషంగా లోపలికి తీసుకెళ్లిపోయాడు. లోపలికి తీసుకెళ్లిపోయి ఆయన అంటున్నాడు, ఎన్ని దినంబులేను తపయించి తినోయి తదీయ దర్శనం వెన్నుసు, నీకోసం నేను ఎంత తపస్సు చేశాను, ఇంత నిష్ఠురత ఎట్లు ఘటిల్లేను దీని పైన, నా కన్నుల యాన నిన్ను కనగానని మేను చెజింపనుంటి, నిన్ను మళ్ళీ నువ్వు కనపడవేమో, నేను చూడలేకపోతున్నాను. ఒకసారి దర్శనం స్నేహితులతో వచ్చాడు అనమాట రెండోసారి. అందుచేత నన్ను కేవలం మానవ బాధల మాపగా, మానుగ నారాయణుడవో మరి నరుడవో, ఈ మానిత రూపం కొని మాకు ఆనందము కోర్పవచ్చితివి అని ఎంతో ఆయన గురువుగారు చాలా సంతోషించాడు. సంతోషించిన తర్వాత చూడండి, రెండోసారి వెళ్ళినప్పుడు చూడండి ఎలాంటి మాటలు, ఎన్నాళ్ళాయను తండ్రి, రెండోసారి వెళ్ళాడు ఇంకోసారి ఒక నెల పోయిన తర్వాత, ఎన్నాళ్ళాయను తండ్రి నిన్ను గనక, నిన్ను చూడక ఎన్నాళ్ళైపోయింది, నీవు లేని నిమిషము యుగమై నన్ను దహించకదన్న కన్నులు ఉపవసించే నిన్ను కనదాలన్న కళ్ళకు ఉపవాసం చేసినట్టుగా అయిపోయింది. తడిపిన బట్టను పిండిన వడువున నా గుండెనెవరో పటు రోషం తడిసి తడిపిన బట్టను మనం పిడిస్తాం చూసారా, అలా పిండినట్టుగా అయిపోయిందయ్యా, నువ్వు రాకపోతే నాకు ఎంతో బాధ కలిగింది. ఒకనాడా రెండాళ్లా ఒక నెలయా రెండు నెలలా ఓపికతో నేటికి ఆరు నెలలు గడిపితే ఇక రావని ఎంచి ఎంతో ఇది అయిపోతుంది. ఇది అయిపోవడం అంటే ఏంటండి, తెలుగు మాట ఇది చాలా ఇదిగా ఉందిరా అబ్బాయి అంటాం. ఇది అంటే ఏమిటో దాని నిర్వచనం లేదు కానీ మనం వాడేస్తూ ఉంటాం. ఎంతో ఇదిగా ఉందయ్యా, ఎంతో ఇదైపోయానయ్యా నువ్వు రాకపోవడం చేత. పూల తోటలో ఏకాంతమున వసించి రోజులుసు నిన్ను పిలువని రోజు లేదు. అంటే రామకృష్ణ పరమహంసకి అటువంటి ఆత్మీయత కలిగిందనమాట ఆ వివేకానందుని మీద. పూల తోటలో ఏకాంతమున వసించి రోజులుసు నిన్ను పిలువని రోజు లేదు, నన్ను కనుక నీవు ఇటకు వచ్చినది లేదు. ఈ ఆజ్ఞలు నువ్వు వచ్చిన ఒక రోజు కూడా కనబట్టలేదు కానీ నీ రాక సూచించే లోని ఆత్మ నా మనసులో మళ్లీ నీ యొక్క దర్శనం కలుగుతుంది, నా దగ్గరికి వస్తావని అనిపించిందయ్యా. అప్పుడు అన్నము నోటికి పోవదు, కన్నులకును నిద్ర రాదు, కలత నిదురులో నిన్ను కలగాంచి దిగ్గున కర్ణన మేలు కాంచి అరయగానక ఏడ్తుంది. కలత నిద్రలో కూడా నీ యొక్క రూపమే కనపడి గమ్ముని వేచేసేసి నీ కోసం ఏడుపు వచ్చేస్తుంది. నీ యొక్క దర్శనం నువ్వు నాకు మళ్లీ నాకు కనబడతావని అంటే చూశారా, ఆ రామకృష్ణుడు తన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి కాళిక మాత యొక్క స్వరూపాన్ని ఈ వివేకానందులు దర్శించిన ఒక గురువు శిష్యుడిలో దేవతా స్వరూపాన్ని చూడడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిణామం అది. మాలో టీచర్స్ మేము చాలా మంది టీచర్స్ మా శిష్యులను మేము ఇప్పుడు అంత దైవ స్వరూపులుగా కొలవలేదు. వివేకానందు తర్వాత చెప్పాడు తర్వాత ఉపన్యాసంలో ఈ పరోక్షానుభూతి అపరోక్షానుభూతి అని మనం చెప్పుకున్నామే అది అయిన తర్వాత అది కనుక కలిగితే మానవుడికి ఎలా చూస్తుందంటే భార్యకి భర్త, భర్తకి భార్య, ఇద్దరికీ బిడ్డలు, అందరికీ గురువుకి శిష్యులు, దేవుళ్ళుగా కనపడాలి, భగవంతులుగా చూస్తుంది అపరోక్షానుభూతి పొందిన వాడికి. అదే ఆత్మానందము. అందరిలోనూ ఆత్మీయతే, శత్రువుల్లోనూ కూడా ఆత్మీయత కలుగుతుంటే మిత్రుల్లో ఉండడానికి అభ్యంతరం ఏముంది. అందుచేత అన్నము నోటికి పోవదు, కన్నులకు నిద్ర రాదు, కలత నిదురలో నిన్ను కలగాంచి దిగ్గున కర్ణను మేల్కాంచి అరయగానక ఏడుతుంది. వచ్చినట్టుగా ఒక భావన, తీరా కళ్ళు తెరిచి చూసేటప్పటికి కల చెదిరిపోయి ఎదురుకుండా వ్యక్తి లేకపోయేటప్పటికి ఎంతో బాధ. భక్తులారా పక్కన ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు, బాలుని మోముపై భక్తులార కనుడు బాలుని మోముపై వెలుగు జ్ఞానదీప కళిక కాంతి. ఈ ముఖంలో ఎంత వచ్చేస్తున్నది, అంత జ్ఞాన కళ. సామాన్య వ్యక్తిగా కాడయ్యతరు, నన్ను కన్న తండ్రి నా పాలి దైవము వెదకి కొనుచు వచ్చే వేల్పు గిడ్డి అంటే గిడ్డి అంటే గృష్టి అని శబ్దానికి వికృతి, గృష్టి అంటే ధేనువు అని అర్థం. పాలిచ్చేటటువంటి దేవునికి గృష్టి అని పేరు, దానికి వికృతి పదం గిడ్డి, వేలుపు గిడ్డి, స్వర్గలోకంలో ఉండే కామధేనువు అని అర్థం. నన్ను వెతుక్కొంచు నా దగ్గరికి వచ్చాడయ్యా, చూడండి ఇతను యొక్క బాలిక అని ఉన్మాదం ఇచ్చినట్టు అరిచేసేట్టు అయిందండి. అక్కడ ఆయన చెప్తున్నాడు, చల్లకయ్య వచ్చి ముంతను చాటు పెట్టనేలా, తెలుగు సామెత విన్నారా, చల్ల కోసం వచ్చి ముంతను దాచడం ఏమిటయ్యా అని, చల్లకయ్య వచ్చి ముంతను చాటు పెట్టనేలయని నిశ్చయించి నరేంద్రుడంత మీరు దేవుని కనుగొనినారలకో. దేవుణ్ణి చూశారండి గురువు గారు, స్వామి అంటే ఆయన అంటున్నాడు, చూచితిని చూచుసుంటిని చూసేదనేది దేవు నిన్ను చూసేటనట్టు లే, నా చెలిమి కానిగా నన్ను బ్రోచేడు రాధునిగా పూర్వపుణ్య విషమునన్. తపన కొని కొల్వ, తపన ఉండాలండి, అదే తపస్సు. తపసా బ్రహ్మ విజిజ్ఞాస స్వ ఉపనిషత్. తపస్సు చేతనే పరమేశ్వరుని కనుక్కోవాలి తప్ప తపన అంటే ఏమిటి కాక, ఒక ఆవేశం, తీవ్రమైనటువంటి భావన, ఒక ఏ అన్ని ఏమీ తోసనటువంటి తనం. ఆయన చెప్పాడు నారద భక్తి సూత్రాల్లో, తదేక ధ్యానశీలత తద్విస్మరణే పరమ వ్యాకులత. అసలు భక్తి అంటే ఆయన చెప్పాడు దాన్నే నిరంతరము ధ్యానించడం, అది పొందలేకపోతే పరమ వ్యాకులత. ఇంకేమి ఏ పని తోచదనమాట వాడి జీవితంలో, ఏ పని ఇంక అసలు మనసులో ఉండదు, ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది. అటువంటి వ్యాకుల భావం ఆకుల పాటు కలిగినట్లయితేనే నిజమైనటువంటి భక్తి అన్నట్టుగానే ఈయన కొంచెం ఇప్పుడు తపనగుని కొలవ భగవత్ కృప మనపై నొదవి సన్నిధికి సన్నిధి తపమున బ్రహ్మము నెరిగడి ఉపదేశము కాదని ఉపనిషదుక్తులు అని ఇలా చెప్పాడు. అప్పటికి కొంత దూరం అయిన తర్వాత కొన్ని నీతులు చెప్పించు చెప్పాడని మనం చెప్పుకున్నాం. ఆ ఈయనకి కొంచెం ఆ నరేంద్రుడికి నన్ను పరీక్ష చేసుకోండి అన్నాడప్పటికి నరేంద్రుడికి గురువుగారిని పరీక్ష చేద్దానికి కోరిక కలగడం, ఆయన పడుకునేటువంటి పక్క కింద నాణ్యం ఒక బంగారు ఒక వెండి నాణ్యం ఉంచడం, ఆ నాణ్యమును వల్ల అతనికి మంటలు ఎత్తిపోయి రామకృష్ణ పరమహంస ఉళ్ళంతా మంటలే. ఏమిటని చూసేటప్పటికి ఆ అడుగున ఈ నరేంద్రుడు పెట్టినటువంటి ఒక బంగారు అదే వెండి నాణ్యం కనబడింది. అంత అలా పరీక్ష చేసుకోవడం చూడండి వాళ్ళ యొక్క భావాలు. అతను రాక యొక్క ఏ పుల్మీరను రామకృష్ణ యుత వీరేశ ప్రగాఢోరు శిష్యోపాధ్యాయిక శిష్య ఉపాధ్యాయ వాటి యొక్క సంబంధానికి శిష్యోపాధ్యాయిక అంటారు సంస్కృతంలో. ఇది చక్కనటువంటి తరం అన్నమాట, ఒక మంచి వ్యాకరణ ప్రయోగం. ఎలా ఉందంటే వాళ్ళది అతని రాక ఒకంత ఆలస్యమైనంత కలత కలతతో ఇల్లంతా కలయి తిరుగు. ఈయన ఉళ్ళంతా తిరిగేయడం ఇటు అటు గురువుగారు. అతని మాటలు విన ఆరాటమున కాళికామాత మరోల మోకరి అమ్మా వివేకానంద యొక్క మాట వినపట్టలేదు నాకు ఈ మధ్యన ఆయన ఆవిడతో మొరపెట్టుకుంటున్నట్ట. అతని పాటల యందు అలరు మాధురి క్రోల పరుల ఆగమనంబు పరిహరించి ఎవరైనా వస్తుంటే వై వివేకానందుడితో మాట్లాడుతున్నాను ఆయన దగ్గర పాటలు వింటున్నాను తర్వాత రమ్మని చెప్పు మిగిలిన వాళ్ళు ఎవరైనా వస్తే అని ఈయన పాటలు వినడం కోసం ప్రత్యేకమైన సమయం కేటాయించి తన జీవితంలో గడిపేవాడు. అతని హాసచంద్రాత పంబును గోరి కలత నిధుల్లోన కలలు కాల్చు గురుడు రామకృష్ణుడు శిష్యు కొరకు ఇట్లు చూపు వేడుక ఇతర శిష్యులకు ఈశ్యపడమజేసెను ఆశ్చర్యమును నెరపెను మోదము జనింపజేసెను ముద్దు గోల్పే. ఆకని పరిష్కారం ఆకసము కంటే ఉన్నతము ఆకసము కంటే ఉన్నతము అబ్ధి కంటే లోతు శ్రీరామకృష్ణ గురుత్వ శక్తి. ఆకాశం కంటే ఎత్తు అబ్ధి కంటే సముద్రం కంటే లోతు రామకృష్ణులు ఉండే గురుత్వ ధర్మం గురు లక్షణం. ఇంక శిష్య లక్షణం హిమశిఖరి కంటే హిమశిఖరి కంటే పొడవు హిమాలయం కంటే ఎత్తైనది అమృతము కంటే తీపి ఒక శ్రీ నరేంద్రుని తీర్థభక్తి. ఇది వారి యొక్క సంబంధం అండి. కొన్ని పద్యాలు చెప్పాను.
ధన్యవాదాలండి శ్రీమన్నారాయణ.